नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताल मठ योगीशं मौनस्वामी नमश्रिये समस्त जगदाधारां सिद्धशक्ति प्रदायिनीं नमामि शारदां देवीं श्रृंगेरी पीठदेवतां काशीरक्षक कालभैरवनकुन् कामाख्ययौ कालिकिन् राशीभूत रसस्वरूपमगु श्री राधा महाराणिकिन् नाशं वेन्नडुले निषिद्धततिकिन् ना सद्गुरु श्रेणिकिन् आशाश्यं बुलु तीरचेशदनु साष्टांग प्रणामं बुलन् उपदेशमुनरिंच कृपतोडये देवी शत्रुंजयं वै न शाक्त विद्या अरुणारुणं वै न तरुण सुंदर मूर्ति दर्शनं विच्यने धर्मवीरा पिलिचि स्वयंमुगा पीठत्रयाधीशु चेशने महनीय सिद्धमाता रचयिंपजेशने रसमहासम्राज्ञि घनरहस्यं वैनतनचरित्र सुकविगातीर्ची दिव्यमौ स्फुरणनिच्ची योगिगामार्च्यनन्नुने रागमूर्ति आ सकलनेत्री सिद्धेश्वरी सवित्री ललिता इच्छोट प्रेमतो निलुचुगाका अनि परमेश्वरी अयिना లలితాదేవికి అంజలి ఘటించి ఆ దేవతా చరిత్రలో త్రిపుర సుందరి రాజరాజేశ్వరి కామేశ్వరి అయిన ఆ జగన్మాత చరిత్రలో మరొక ఘట్టం. సతీదేవి మరణించిన తర్వాత ఆత్మత్యాగం చేసిన తర్వాత వీరభద్రుడు దక్షాధ్వర ధ్వంసం చేశాడు. అనంతరం దక్షపత్నులు ప్రార్థించటం వల్ల వీరభద్రుడు మళ్ళీ దక్షుణ్ణి మేక తల అతికించి బతికించాడు. మేషశిరుడైనాడు దక్షుడు. అనంతరం కైలాసం నుండి శివుడు వచ్చాడు. తన భార్య శరీరాన్ని చూచి దుఃఖించి ఆవేదనతో ఆమె శరీరాన్ని ధరించి తన చేతులతో ఎత్తి పట్టుకొని తాండవం చేశాడు. ఆ తాండవ ధాటికి లోకాలు ఆగలేని స్థితిలో దేవతల ప్రార్థన మీద విష్ణుమూర్తి వచ్చి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండఖండములు చేశాడు. ఆ ఖండములు భూమి మీద చాలా చోట్ల పడ్డవి. పడిన చోట్లే పెద్ద ముక్కలు 18 పడ్డాయి. అవి అష్టాదశ మహాశక్తిపీఠాలైనవి. చిన్న ముక్కలు చాలా పడ్డాయి, అవి కూడా శక్తిపీఠాలైనవి. 52-54 వరకు ఉన్నాయి. ఈ పట్టికలలో ఉత్తర హిందూస్థానంలో పేర్లు, దక్షిణ హిందుస్థానంలో ఉన్న పేర్లు కొన్ని సంవదించటం లేదు, కొద్ది తేడాలు ఉన్నాయి వీటిల్లో. ఏదున్న అనేక శక్తి క్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి. శివుడు ఆ ఉద్వేగం తగ్గిన తర్వాత చూచాడు, తన భార్య మరణించింది, మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, సతీదేవి శరీరం పడిపోయింది, ప్రాణాలు ఎక్కడికి వెళ్ళినాయి, మామూలుగా మరణించినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మరణించినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మరణించంగానే ఆ వ్యక్తికి ప్రేత శరీరం వస్తుంది. వారసులు చేసినటువంటి కర్మల వల్ల, పుత్రులు మొదలైన వాళ్ళు చేసిన కర్మల వల్ల ప్రేతత్వ విముక్తి అయి వాడు యమధర్మరాజు దగ్గర హాజరు పెడతారు. ఆయన ఇతడి పాప పుణ్యాలు విచారించి స్వర్గానికి పంపాల్సిన వాళ్ళను స్వర్గానికి, నరకానికి పంపించాల్సిన వాళ్ళను నరకానికి పంపిస్తాడు. పాపపుణ్యముల అనుభవం కొంత పూర్తయిన తర్వాత అంతా అనుభవించనివ్వరు. పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ మొత్తం అనుభవించనియ్యరు, కొంతే అనుభవింపనిస్తారు. ఎందుకంటే మొత్తం అనుభవించి కర్మ గనక పూర్తి అయిపోతే తిరిగి మళ్ళీ జన్మ ఇవ్వటానికి వీల్లేదు. అందువల్ల కొంత కర్మ, కొంత పాపం, కొంత పుణ్యం అక్కడ అనుభవించటం, ఎంత అట్టి పెడతారు అనేది వాళ్ళ ఇష్టం, దేవతల ఇష్టం. అట్టి పెట్టి మళ్ళీ జన్మకు పంపిస్తారు ఆ మిగిలిన కర్మతో. ఆ మిగిలిన కర్మను మీమాంసలో అనుషయి అనే ఒక సంకేత పదంతో పిలిచారు, అనుషయి అని చెప్పి. ఇది మామూలు జీవుల యొక్క మార్గం. తపస్సంపన్నులు, యోగీశ్వరులు అయినటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళరు. వెళ్లకుండా వాళ్ళు సరాసరి సూర్యమండల మార్గం ద్వారా దివ్యలోకాలకు వెళ్ళిపోతారు. ద్వావిమౌ పురుషౌలోకే సూర్యమండల భేదినవు పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచాభిముఖే హతః. ఈ ప్రపంచంలో ఇద్దరు సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్తారు. యోగయుక్తుడైనటువంటి పురుషుడు యోగ సాధనలు చేసి దివ్యమైన పరిపూర్ణ యోగసిద్ధిని పొందినవాడు, వాడు సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళిపోతాడు పైకి. రణేచ అభిముఖే హతః, యుద్ధరంగంలో అభిముఖంగా యుద్ధం చేస్తూ శత్రువు చేతుల్లో మరణించినటువంటి వాళ్ళు అలా వెళ్ళిపోతారు వీరస్వర్గానికి. మిగిలిన వాళ్ళంతా నరకానికి వెళ్ళి అక్కడి నుంచి విచారణ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళవలసి ఉంటే అక్కడికి వెళ్ళక తప్పదు. అయితే దీంట్లో ఒక చిన్న తేడా ఉంది. యుద్ధరంగంలో శత్రువు చేతుల్లో వెంటనే మరణిస్తే, అంటే ఆయుధం వల్ల మరుక్షణం ఎదురుగా ఉన్నప్పుడు మరణిస్తే అప్పుడు మాత్రమే వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం జరుగుతుంది. గాయాలు తగులుతాయి, నెత్తురు గారుతుంటుంది, అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, ప్రాణం పోదు, బాధపడుతుంటాడు, పీక్కొని చచ్చిపోతాడు. వాళ్ళు బోరు వీరస్వర్గానికి, వాళ్లకు ప్రేతత్వం వస్తుంది. అది బాధపడి మరణించటం, ఆ బాధపడి మరణించిన జీవుల యొక్క ఆక్రందనములు చాలా బాధాకరమైనటువంటివి. 1990 మాస్కో దగ్గర వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో భారతదేశం నుండి 3 శాస్త్రవేత్తలు ప్రభుత్వం సెలెక్ట్ చేసి పంపించింది. వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు అక్కడ, చాలా ఆశ్చర్యకరమైన రీసెర్చ్ పేపరు. మామూలుగా ల్యాబొరేటరీస్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాటిల్లో సౌండ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ధ్వని తరంగాలను కొలిచేటువంటి విధానాలు ఉంటాయి ఫిజిక్స్ ల్యాబొరేటరీస్లో. ఆ ధ్వని తరంగాలను ఇంకా పెద్ద పెద్ద సున్నితమైనటువంటి యంత్రాల ద్వారా కొలిచేటట్లయితే వాటిని ఆ తరంగాలు సెకండ్కి ఎన్ని తరంగాలు వస్తున్నాయి, వాటి ప్రభావం ఏమిటి అనేది చూస్తారు. ధ్వని తరంగముల యొక్క ప్రభావం ప్రకృతి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి ఇటీవల బాగా నిరూపితమైంది. మంచి పాటలు పాడితే పంటలు బాగా పండుతాయి, ఆవుల దగ్గర మంచి భజన సంకీర్తనలు చేస్తే పాలు బాగా ఇస్తాయి, చెట్ల దగ్గర పాటలు పాడితే చెట్లు బాగా చిగురుస్తాయి తొందరగా, ఇవన్నీ అధునాతన కాలంలో చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారు. వీళ్ళు ఏం చేశారనంటే ప్రకృతిలో రోజూ కూడా కొన్ని వేల లక్షల జీవులు చంపబడుతున్నారు, పశుహింస జరుగుతున్నది, యుద్ధాలు జరిగినప్పుడు మానవ హింస జరుగుతున్నది, సరే హత్యలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, మహాయుద్ధం జరిగినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది మరణిస్తూ ఉంటారు. ఈ మరణించే వాళ్ళందరిలో బాధలు పడి ఆక్రోశంతో వేదనతో మరణించే వాళ్ళే ఎక్కువ మంది. జంతు మరణాలు నిత్యం జరుగుతాయి. ఎందువల్ల ప్రపంచంలో ఇవాళ ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందులో 95% పైన మాంసాహారులు, 1.5% మాత్రమే శాకాహారులు. ఇలాంటి పరిస్థితుల్లో నిరంతరం జంతు వధ జరుగుతున్నది. వధ సమయంలో ఆ జంతువులు బాధపడుతుంటాయి. వాటిల్లో నుండి పుట్టినటువంటి ధ్వని తరంగములు ఎక్కడికి పోవు, ప్రకృతిలో నిలవ ఉంటవి అని శాస్త్రవేత్తలు రాశారు ఆ పరిశోధన పత్రంలో. వాళ్ళు నిరూపించేది ఏమిటంటే, ధ్వని తరంగాలు కొలిచేటువంటి యంత్రములను తీసుకొని వెళ్ళి ఒక బాధ కలిగింది, ఒక జంతువును చంపారు, ఆ వచ్చినప్పుడు పుట్టిన ధ్వని తరంగాల కొలతలు ఇదిగో, ఈ ధ్వని తరంగాలే ప్రకృతిలో నిలవ ఉండి భూకంపాలకు, ఉప్పెనలకు, సునామీలకు, వీటన్నింటికీ కారణం ఇవి అని వాళ్ళ యొక్క పరిశోధన. దీనికి బిస్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. అందులో 3 సైంటిస్టులు, బజాజ్, ఇబ్రహీం, విజయపాల్ సింగ్. బజాజ్ బి, ఇబ్రహీం ఐ, ఎస్ సింగ్, బిఐఎస్, బిస్ ఎఫెక్ట్ అని దీనికి పేరు పెట్టారు. అంటే ఇవాళ ప్రకృతిలో వచ్చేటువంటి ప్రమాదాలన్నింటికీ కూడా లోకంలో జరుగుతున్నటువంటి హింస కారణం. ఈ హింస వల్లనే ఈ ప్రమాదాలు వస్తున్నాయి. ఈ జీవుల యొక్క ఆక్రోశములలో నుండి, వేదనలలో నుండి, దుఃఖంలో నుండి పుట్టినటువంటి ధ్వని తరంగములు వ్యర్థముగా పోవు. అవన్నీ కూడా ప్రమాదాలను కలిగిస్తాయి సృష్టికి. అయితే వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్ అంతవరకే. మన దేవాలయములలో నిరంతరం చేసేటువంటి వేదనాదముల చేత అతి పవిత్రమైన ధ్వని తరంగములు పుట్టి ప్రకృతిలో శాంతిని తీసుకొస్తాయి. సంకీర్తనల చేత, దైవనామముల చేత, భజనల చేత, వేదఘోష చేత ఉదయించేటువంటి ధ్వని తరంగాలు ప్రకృతిలో ఉండేటువంటి దుష్ఫలితాలను తొలగించి వాటిల్లో శాంతిని, సౌమనస్యాన్ని తీసుకొనొచ్చే శక్తి ఈ ధ్వని తరంగాలకు ఉన్నది. ఇలా మొత్తం మీద ఈ బిస్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇదొక చిత్రమైనటువంటి విశేషం. ఇలా సతీదేవి మరణించింది. సరే, మరణించిన వాళ్ళు ఇలా ఇలా వెళుతూ ఉంటారు. ఉత్తమ గతులకు వెళ్ళేవాళ్ళు, ఇతర గతులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. సతీదేవి ఎక్కడికి వెళ్ళింది? దిక్పాలకుల వైపు చూచాడు శివుడు. ఇంద్రుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు, యముడు చూశాడు, నా దగ్గరికి రాలేదండి అన్నాడు. ఇంద్రుడు ఉన్నాడు, నా దగ్గరికి రాలేదండి. ఇంకా మిగతా దిక్పాలకుల దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. వెళితే యముడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంతే మామూలుగా జీవుల యొక్క పద్ధతి ఇది. విష్ణు అక్కడే ఉన్నాడు, వైకుంఠానికి రాలేదు. బ్రహ్మ అక్కడే ఉన్నాడు, సత్యలోకానికి వెళ్ళలేదు. సతీదేవి ప్రాణములు ఎక్కడికి వెళ్ళినవి? ఎక్కడికి వెళ్ళినవో తెలియలేదు, ఎవరూ చెప్పలేదు. శివుడు మాట్లాడకుండా వచ్చేసాడు. వీళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈ బ్రహ్మాండములో ఎవరి దగ్గర ఏ గ్రహం, ఏ నాయకుడు, ఏ దేవత, ఏ దిక్పాలకుడు, ఏ స్వర్గం, ఏ నరకం ఎక్కడా లేదు సతీదేవి యొక్క ప్రాణాలు. ఉంటే ఆయనకు తెలిసేది, దిక్పాలకులు అయ్యా మా దగ్గరికి వచ్చిందని చెప్పేవాళ్ళు. చెప్పలేదు, మా లేదు 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 లేదు. హిమాలయాలకు వచ్చాడు, ఆశ్రమం నిర్మించాడు, తపస్సు చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు పరమేశ్వరుడు. నిరంతరం ఆత్మావలోకన ధ్యానం, ఆత్మానమాత్మన్యవలోకయంతం. నిర్గుణమైన ధ్యానం, నిరాకారమైన ధ్యానం. ధ్యానంలో సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం. సగుణ ధ్యానంలో దేవత ఉంటుంది, మంత్రం ఉంటుంది, మంత్రాక్షరములు ఉంటాయి, నాదం ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చేత దేవత యొక్క ఆకృతి నిర్మితమవుతుంది. అక్షరములలో నుండి, శబ్దములలో నుండి పుట్టిన శక్తి వల్ల. నిర్గుణమైన సాధనలో శబ్దమునకు కూడా అతీతమైన స్థితికి వెళ్తాడు. నిశ్శబ్ద తరంగాస్వగ్లౌసు నిశాసు. శివుడు ధ్యానం చేస్తున్నాడు. ఆ అనంతమైనటువంటి నిశ్శబ్దమైన ఆ భూమికలో నుండి ఒక దివ్యమైనటువంటి నాదం వినిపిస్తున్నది. దివ్యమైన మంత్రం ఏదో వినిపిస్తున్నది. మామూలుగా లోకంలో మంత్రములు వినిపిస్తాయి ఋషులకు. ఏ మంత్రాన్ని ఏ ఋషి మొదట వింటాడో ఆ మంత్రమునకు అతడు ఋషి. విశ్వామిత్రుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమునకు ఋషి అని సంధ్యావందనం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు చెప్పుకుంటారు. అంటే ఆ మంత్రాన్ని, గాయత్రీ మంత్రాన్ని మొదటిసారి లోకంలో విన్నవాడు విశ్వామిత్రుడు. మంత్రములు ఎప్పుడూ ఉన్నాయి, మంత్రములు శాశ్వతములు, మంత్రములు సనాతనములు, దివ్య భూమికలలో ఉంటాయి. మొదటిసారి ఎవరు విన్నాడో వాడు ఋషి, అతడు మిగతా వాళ్ళకి ఏదో ఉపదేశిస్తాడు శిష్యులకు. అది పరంపరగా లోకంలో వ్యాపిస్తుంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రాన్ని విన్నాడు. మరి విశ్వామిత్రుడికి ఉపనయనమైంది. ఆయన ఉపనయనం అప్పుడు ఆయనకు ఏ గాయత్రీ మంత్రాన్ని చెప్పారు? వాళ్ళ తండ్రికి ఉపనయనమైంది, తాతకు ఉపనయనమైంది, ఆ కాలంలో ఉన్న మహర్షులకు ఉపనయనమైంది. అప్పుడేం చెప్పుంటారు, ఈ గాయత్రి చెప్పుంటానికి వీల్లేదుగా, ఈ గాయత్రి లేదుగా భూమిలో. అంటే ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏక పదామత ఐంద్రీ దృష్టావశిష్ఠేన మహతా తపసా పురా. ఋగ్వేదంలో ఇంద్రగాయత్రి ఉన్నది, వశిష్ఠుడు దర్శించిన మంత్రం. అంతకుముందు ఉపనయనములలో ఇంద్రగాయత్రిని ఉపదేశించేటువంటి వాళ్ళు. ఇంకో గాయత్రి బ్రహ్మగాయత్రి అని ఉన్నది, అది కూడా కశ్యపుడు తన భార్య దితి అసుర సంధ్యావేళ సంగమాన్ని కోరితే ఆ సంగమ ఫలితంగా రాక్షసులు పుట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు అసుర సంధ్యావేళా సంగమ దోషంబు నివారింప బ్రహ్మగాయత్రంబు జపించే అని భాగవతంలో ఉన్నది. బ్రహ్మగాయత్రి ఉన్నది, ఇంద్రగాయత్రి ఉన్నది, ఇప్పుడు మనం చేసేది సౌరగాయత్రి. ఈ సౌరగాయత్రి రాకముందు ఈ మంత్రాలు ఉండేవి, ఇవి ఉపదేశించేటువంటి వాళ్ళు. ఇలా ఉంటే పరమేశ్వరుడైన శివుడు ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానం చేస్తుంటే ధ్యాన భూమికలో ఆయనకు ఒక మంత్రం వినిపించింది. ఆయన భార్యా విధురుడై భార్యా విరహంతో ఉండటం వల్ల ఆయన దక్షిణామూర్తి. వటవృక్ష తరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్యువ. దక్షిణామూర్తి అయి ఉన్నాడు ఆ మహాపురుషుడు. ఆ దక్షిణామూర్తికి మంత్రం వినిపించింది. ఏం మంత్రం వినిపించింది? పరమేశ్వరి అయిన లలితాదేవి యొక్క మంత్రం. అందుకే మీరు లలితాదేవి యొక్క మంత్రానికి ఋషి ఎవరు అని అంటే దక్షిణామూర్తి ఋషి. మంత్రానికి దక్షిణామూర్తి ఋషి ఎట్లయినాడు? పంచదశి షోడశి ఇలా అయినాడు. దక్షిణామూర్తికి ధ్యానంలో లలితాదేవి యొక్క మంత్రం ఇవ్వబడింది, మంత్రం వినిపించింది, మంత్రాన్ని ధ్యానం చేస్తున్నాడు ఆయన. ఓ వందే లలితాశక్తే పాదాబ్జం ప్రియభక్తం ప్రాతర్భాస్కర రక్తం పాపధ్వంసన శక్తం హ్రీంకారానలకీలాదగ్ధారాతి సమూహాం విద్యుద్భాసుర వీక్షా నిర్ధూతశ్రితమోహాం దేవస్త్రీ నిటలేందుజ్యోత్స్నాలాలిత పాదాం మేఘశ్రేణ్యుపజీవ్య శ్రోత్రాకర్షకనాదాం శక్తీనాం అధిరాజ్ఞీం మాయానాం అధినాథాం చండాం కామపి చండీం గాయాం యద్భుతగాథాం రశ్మిభిస్తవ తనూలతా కృతా రశ్మిభిస్తవ కృతాశ్చ కుంతలాః రశ్మిభిస్తవ కృతే చ లోచనే రశ్మిభిస్తవ కృతం జ్వలన్ముఖం. అనంత కాంతి కిరణములతో ప్రకాశించేటువంటి ఒక దేవత ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే రూపొందుతూ ఉన్నది. దేవి రశ్మికృత సర్వ విగ్రహే పక్షపాతకృత సాధ్వనుగ్రహే అంబరోదవసితే శరీరిణాం అంబపాహిర విబింబ చాలికే. మంత్రం ఉచ్చరిస్తే ఒక దేవత యొక్క ఆకృతి తనంత తాను నిర్మాణమవుతుంది. ఆ ఆకృతి చూసిన వాళ్ళు ఆ ధ్యాన శ్లోకాలు అవి చెప్పారు మహర్షులు. ఆ ధ్యాన శ్లోకము భావించినా భావించకపోయినా ఆ ఆకృతి నిర్మితమవుతుంది తేజస్సు వల్ల. ఆ శబ్దంలోని అణువులు కాంతిమయములైనటువంటి తరంగములుగా మారి అవి అనంతమైనటువంటి ఆకాశంలో నుంచి శక్తి ఆకర్షించబడుతుంది. తటిఝరీం కామపి సంప్రపశ్యన్ ఆకాశత సర్వతనౌపతంతీం మౌనేన తిష్ఠేద్యమినాం వరిష్ఠో యద్యేతదంబాస్మరణం ప్రశస్తం. మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే అనంతమైనటువంటి శక్తి అలలు అలలుగా మెరుపులు మెరుపులుగా నీలోకి ఆకర్షించబడుతుంది. ఆకాశం నుండి శరీరం అంతా ఆ కాంతి కిరణములు ప్రసరిస్తాయి. నువ్వు మౌనంగా ఉండటమే, ఆ మౌనంగా ఉంటే ఆ శక్తి ఒక ఆకృతి ధరిస్తుంది. అలా ఆకృతి ధరించి లలితాదేవి సాక్షాత్కరించింది. సకుంకుమ విలేపనాం అళిక జుంబిక స్థూరికాం సమందహసితే క్షణాం సశర్చాపపాశంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఆమె చిరునవ్వు నవ్వుతుంటే సర్వలోకములు సమ్మోహితమవుతున్నాయి. పరమశివుడు చూస్తున్నాడు. ఏ దేవి పెదవిపై ఎల నవ్వు వీక్షించి పులకించిపోవును మునిజనంబు, ఏ దేవి నివసించు ఇచ్ఛాక్రియా జ్ఞానదీప్తి మీరగమణిద్వీపమందు, ఏ దేవి సేవింతురే వేళ భక్తితో ఇందుధరుండు కామేశ్వరుండు, ఏ దేవి గొల్చి యోగి ఇంద్రులు భక్తులు సిద్ధులు మహనీయ శక్తి సంపన్నులైరి, ఏ మహాదేవి దర్శనాదృష్టమునకు వేచియుందుర్మునులును వేల్పులెప్పుడు, ఆ మహాదేవి లలిత దుర్గాంబ సతము అమృత దృక్కుల మిమ్ము కాపాడుగాక. ఆ పరమేశ్వరి శివుని యొక్క జ్ఞానభూమికలో ధ్యానభూమికలో భాషిస్తూ ఉన్నది. అమ్మా ఎందుకు సాక్షాత్కరించావు? ఆశ్చర్యం కలుగుతున్నది ఆ దేవతను చూసి. సుధా సింధోర్మధ్యే సుర్రవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. మణిద్వీప నివాసిని అయిన దేవత, నీ భార్య కోసం బాధపడుతున్నావు కదయ్యా, నీ భార్య నా దగ్గరున్నది, నీ భార్య దాక్షాయణి సతీదేవి ప్రాణములు నా దగ్గరున్నాయి, నీ బాధ నీ వేదన నీ విరహం తపస్సుగా మారి ఈ రకమైనటువంటి తీవ్ర ధ్యాన నిష్ఠుడివైనావు నువ్వు, అందుకని నేను వచ్చాను. నీవు ఎప్పుడైతే అత్యంత మహోన్నతమైన తీవ్రమైన ధ్యాన భూమికలో ఉన్నావో నీలోకి నేను రావటం జరుగుతున్నది. నీ భార్య యొక్క ప్రాణములను మళ్ళీ పంపిస్తాను ఇక్కడికి, ఆమె హిమవంతుని కూతురుగా పుడుతుంది. తర్వాత కథ ఇంతకుముందు చెప్పుకున్నాం. కనుక మణిద్వీప నివాసిని అయినటువంటి దేవత యొక్క మంత్రానికి దక్షిణామూర్తి ఋషి అని చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం ఇది. మొదటిసారి ఆ మంత్రాన్ని విన్నవాడాయనా, దర్శించినవాడాయనా? అలాంటి ఆ దేవత. పరమేశ్వరుడు ఆనాటి నుండి పూజ చేస్తున్నాడు. హిమవత్పుత్రిక పార్వతీదేవి తెచ్చినటువంటి పూలు పండ్లు అవన్నీ లలితాదేవికి నివేదనం చేస్తున్నాడు. లేకపోతే ఏం చేసుకుంటాడు ఆయన? నిర్గుణ ధ్యానం చేసే వ్యక్తికి పూలెందుకు పండ్లెందుకు? నేను చెప్పాను కదా, అందము చిందు వంద చెవియందలి చెందోవసారుచుండ పూలందు కొనుండటంచు సుమనోంజలి అల్లన సాచి శైలరాణందన్నవంగే. సరే, మన్మథుడు భస్మమైనాడు, ఆ కథలోకి వెళ్తా. ఈ పూలు రోజు ఏం చేసుకుంటున్నాడు శివుడు? లలితాదేవికి పూజ చేస్తున్నాడు, ఆ పరమేశ్వరికి పూజ చేస్తున్నాడు ఆయన. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా ఆ పరమేశ్వరి యొక్క నామములను ఉచ్చరిస్తున్నాడు. భావిస్తున్నాడు, చదువుతున్నాడు. చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇలా సాగుతున్నది. సాగుతుంటే ఈ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, తన దగ్గర సుగంధభరితమైన పుష్పాలున్నాయి. ఈ పుష్పములను లలితాదేవికి అలంకరిస్తున్నాడు. అలంకరిస్తుంటే ఆయనకు అనుమానం కలిగింది, ఈ సుగంధభరితమైన పుష్పములను అలంకరించటం వల్ల లలితాదేవి యొక్క కేశపాశములకు సుగంధం వచ్చిందా, లేకపోయేటట్టయితే పరమేశ్వరి కేశపాశములకు సహజమైన సుగంధం చాలా ఎక్కువగా ఉండటం వల్ల అసలు ఈ పూలకు వాసన అక్కడి నుంచి వచ్చిందే. ఓ, దీంట్లో నుంచి ఒక అద్భుతమైన కథ పుట్టింది తర్వాతి కాలంలో. ఈ మామూలుగా అందరూ ఆ శబ్దానికి చెప్పే అర్థం ఏమిటి అని అంటే, ఈ పూలు సుగంధభరితమైన పూలు అమ్మవారి తలలో అలంకరిస్తారు అనేది మామూలు కథ. అది పెద్ద విశేషం కాదు, అందరు స్త్రీలకు సుగంధభరితమైన పుష్పాలు పెట్టుకోవటం ఆచారమే. కానీ ఆ పూలు పరమేశ్వరి యొక్క కేశపాశములలో అలంకరించబడటం వల్ల వాటికి అసలు నిజమైన వాసన దానివల్ల వచ్చిందా? దక్షిణ దేశంలో దీనికి సంబంధించిన ఒక కథ అద్భుతమైంది జరిగింది. పాండ్యదేశంలో ఒక రాజు, ఆయన మంచి కవితాప్రియుడు, సాహిత్యప్రియుడు. కవులు పండితులు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయనకు సేవ చేసే, ఆయనకు మీద కవిత్వం చెప్పేవాళ్ళు, మంచి కవిత్వాన్ని వినిపించేవాళ్ళు. ఆ వినిపించిన వాళ్ళందరికీ కూడా ఆయన బహుమానాలు ఇచ్చేవాడు. ఆయన తన ఆస్థానంలో వరహాల మూట వేలాడగట్టాడు, బంగారు నాణ్యములతో మూట వేలాడగట్టాడు. వేలాడగట్టి ఎవరు మంచి కవిత్వం చెబుతారో వాళ్ళకల్లా నేను ఇస్తాను, ఈ వరహాల మూట ఇచ్చేస్తాను అన్నాడు. అందులో బాగా చెప్పిన వాళ్ళని ఎంపిక చేసి తన ఆస్థానంలో కవులుగా పెట్టుకున్నాడు. వెనకటి రోజుల్లో మహారాజులకు ఆస్థాన కవులను పెట్టుకోవటం అలవాటు ఆచారం, అలానే ఈయన కూడా. అంటే ఆస్థాన కవులు కూర్చోటానికి తన సింహాసనం మంత్రులు సామంతులు సేనాపతులకు ఒక పక్కనైతే, మరొక పక్కన ఒక పెద్ద శంఖాకారములో ఒక ఫలకాన్ని తయారు చేసి శంఖ ఫలకము అని పేరు పెట్టారు దానికి. ఆ శంఖ ఫలకం మీద కవులు పండితులందరూ కూర్చుంటారు. తమిళంలో దానికి సంగప్పలకై అని పేరు. తమిళులకు ఏమిటంటే ఉత్తరాక్షరాలు, సంయుక్తాక్షరాలు లేవు, సంయుక్తాక్షరాలు పలకరు వాళ్ళు. మనం ఆంధ్రప్రభ అన్నామనుకోండి, ఆంధ్రప్రభ వాళ్ళు పలకరు, ఆంధ్ర పెరబై అనాల్సిందే. ఆ భాష యొక్క లక్షణం అది. దక్షిణ దేశ భాషల్లో సంస్కృతాన్ని తెలుగుతో సమానంగా ఇంకా కొంత ఎక్కువగా కూడా స్వీకరించిన భాష మలయాళ భాష. మలయాళ భాషలో సంస్కృతం బాగా ఉంటుంది, కన్నడ భాషలో తెలుగు భాషలో సమానంగా ఉంటాయి. మనం సంస్కృతాన్ని బాగా స్వీకరిస్తాం. సంస్కృతం లేకుండా మాట్లాడటం సాధ్యం కాదు. అసలు అచ్చ తెలుగు కనుక మీరు ఎవరన్నా మాట్లాడారంటే అసలు ఎవరికి అర్థం కాను కూడా కాదు. వాళ్ళ మీరు అన్నం తింటున్నాము అన్నారనుకోండి, లేదా భోజనం చేస్తున్నాము అన్నామనుకోండి, అన్నం సంస్కృతం, భోజనం సంస్కృతం, ఈ రెండు లేకుండా చెప్పండి. ఇంకా లేకపోతే ఇవాళ ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి మీల్స్ చేశాను అనాలి. తెలుగు ఏమిటి? తెలుగు తెలియదు, తెలుగు ఎవరికో తెలియదు. అంటే ఒకప్పుడు సంస్కృతంతో సంబంధం లేకుండా ఉండేది తెలుగు. తర్వాత సంస్కృత ప్రభావం వచ్చింది. వచ్చిన తర్వాత సంస్కృతం లేకుండా మనం మాట్లాడే మాటల్లో తెలియకుండానే సంస్కృతం వాడేస్తుంటాం మనం. ఇవాళ ఇంగ్లీష్ ప్రభావం కూడా వచ్చిందనుకోండి. బాగా ఇంట్లో దీపం వెలిగించారు, లైట్లు వేశారు, ఏ తెలుగు ఏమిటి దీపం? దీపం సంస్కృతం. తెలుగు మాట తిల్లిక అని. మనకు నౌకాశ్రయం ఉన్నది, షిప్ యార్డ్ ఉన్నది, పోర్ట్, సీ పోర్ట్ ఇంగ్లీష్లో అంటాం. అంటే మరి సంస్కృతం అయితే నౌకాశ్రయం, తెలుగులో ఏమున్నది? దానికి ఏమున్నదో ఎవరికి తెలుసు? అతి ప్రాచీన కాలంలో బొది అనే ఒక మాట ఉండేది. బాకోత్వం ఇస్తే బో ది బొది, బొది అంటే నౌకాశ్రయము అని అర్థం. ఎవరికి తెలుసు? తెలియటం కష్టం. ఇలా నూనె అంటాం. నూనె అంటే ఏమిటి? ఏదో తిలలలో నుంచి వచ్చింది అయితే తైలం. నెయ్యి నువ్వులకు సంబంధించిన నెయ్యి, నెయ్యి అనే మాట ఉండేది, ఆ నువ్వుల నెయ్యి నూనె అయిపోయింది. ఇట్లా భాషలో అత్యంత ప్రాచీనమైనటువంటి పదాలు కనుక వెతికేటట్లయితే చాలా కష్టంగా ఉంటుంది. సరే, అలా మొత్తం మీద ఏమిటనంటే భాషా విశేషాలు దానికేమి కానీ ఇక్కడ కూడా పరమేశ్వరి యొక్క లీలా విలాసాలలో భాగంగా ఈ శంఖ ఫలకం మీద కవులు పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా ద్రవిడ భాషలో మంచి ప్రవీణులు, తమిళంలో మంచి కవిత్వం చెబుతారు. కేరళలో అయితే కొన్నాళ్ళు తమిళ పదాలను, అది కేరళ పదాలతో సంస్కృత విభక్తులతో కూడా వాడుకున్నారు. కొద్ది కాలం సాగింది. దాన్ని మణిప్రవాళ భాష అన్నారు. ఇప్పుడు మనకు రామః ఆగచ్చతి అని సంస్కృతంలో ఉన్నదనుకోండి, రాముడు వస్తున్నాడు అని తెలుగులో చెబుతాం. వాళ్ళు కొన్నాళ్ళు ఏమిటంటే డైరెక్ట్గా సాంస్క్రిట్ వాడుకున్నారు. ఎట్లా? రామః వస్తున్నాడు, లక్ష్మణః వెళ్తున్నాడు. మనం తెలుగు విభక్తి చేర్చి వాడుకుంటాం రాముడు లక్ష్మణుడు అని. వాళ్ళు విభక్తి చేర్చకుండా సరాసరి సంస్కృతాన్నే వాడుకున్నారు. ఓ తండూలాని గృహమందు, తెలుగులో కూడా కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తండూలాని గృహమందు నసంతి, తిండికైతే 10 మంది వసంతి అన్నాడు ఒక ఆయన. ఇంట్లో బియ్యం లేవు అంటానికి తండూలాని అంటే బియ్యం సంస్కృతంలో, నసంతి అంటే లేవు, తిండికైతే 10 మంది వసంతి, వసంతి అంటే ఉన్నారు, తినటానికి 10 మంది ఉన్నారు, ఇంట్లో బియ్యం లేవు అని వాక్యం. ఇలాంటి భాష మణిప్రవాళ భాష అనేటువంటి వాళ్ళు. మన తెలుగులో పెద్దగా లేదు, ఏదో చమత్కారం కోసం 1-2 వాక్యాలు ఎక్కడో సృష్టించబడ్డవే కానీ తెలుగులో అటువంటి పద్యాలు శ్లంప మాటలు లేవు. కేరళలో బాగా ఉండేది మణిప్రవాళ భాష, ఒకప్పుడు మంచి స్ఫుటంగా బాగా ఉండేది. అది కూడా పోయింది, ఇప్పుడు లేదులేండి అది కూడా. తమిళలో అయితే ఏమిటి అంటే వాళ్ళు సంస్కృతాన్ని తిరస్కరించారు. ఒకప్పుడు తమిళ భాషలో కూడా సంస్కృతం ఉండేది, తర్వాతి కాలంలో వాళ్ళు సంస్కృతం మీద ద్వేషం పెంచుకొని అది వాళ్ళు ఆర్యులు మేము ద్రావిడులము, ఆ సంస్కృతి వేరు ఈ సంస్కృతి వేరు అని ఆ ద్వేషం బాగా వచ్చి ఆ ద్రవిడ భాషావాదాలు అవన్నీ వచ్చి వాళ్ళు పూర్తిగా సంస్కృత పదాలు తొలగించుకొని ఎక్కడన్నా కనుక వచ్చేటట్టయితే వాటిని తమిళీకరించుకొని వాడేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి కలకత్తా నుంచి ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్ మెడ్రాస్ వచ్చాడు. ఆయన పేరు సునీత్ కుమార్ ఛటర్జీ. సునీత్ కుమార్ ఛటర్జీ అని అంటే మీ పేరు మాకు నచ్చలేదు, మా తమిళంలో పేరు మార్చుకో అన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు. సంతకం చేయండి అని అంటే నేను సునీత్ కుమార్ ఛటర్జీ అంటే మేము ఒప్పుకోమన్నారు. ఆయన తమిళీకరించి చేశాడు, నన్నెరి మగాన్ అన్నాడు. సునీతి కుమార్ అంటే నన్నెరి మగాన్, సు అంటే నన్, నీతి అంటే నెరి, కుమార్ అంటే మగాన్, సు నీతి కుమార్ నన్ నెరి మగాన్ అన్నాడు. మనకు కూడా నన్నయ్య తిక్కన ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఇప్పుడు అక్కడక్కడెక్కడెవరో కొంతమంది ఆ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ మామూలుగా పాతకాలంలో కూడా మనకు రామయ్య లక్ష్మణుడు అన్నట్టుగా నన్నయ్య తిక్కన్న అన్న పేర్లు లేవు. నన్నయ్య పదం కన్నడ నుంచి వచ్చిందని చెప్పి చెబుతారు. నన్నయ్య నన్ అంటే సత్యము, సు మంచి, సత్యనారాయణ అన్నమాట నన్నయ్య అంటే. తిక్కన్న అంటే అర్థం ఏమిటి? తిక్కన్న అంటే మామూలుగా తిక్క మనిషి అని అర్థం చెప్పుకుంటాము, కానీ అది కాదు. తిరుకాళనాథుడే తిక్కన్నయ్యనాడు అని కొందరు అంటారు. అలా కాక సంస్కృతంలో తిష్య అన్న శబ్దం ఉన్నది. తిష్య అన్న శబ్దం ప్రాకృతంలో తిక్క అని మారుతుంది. కాకు కావత్తు తిక్క, ఆ తిక్కే తిక్కన్నయింది. తిష్య అంటే శుభము అని అర్థం. తిష్యరక్షిత అని ఉత్తర హిందుస్థానంలో మంచి పేరు, తిష్యరక్షిత అని చెప్పి బౌద్ధుల కాలంలో ఉన్నటువంటి ఒక మహారాణి యోగినిగా మారినటువంటి ఆవిడకు తిష్యరక్షిత అని పేరు. ఇలా తెలుగు పేర్లులో చిత్రమైనటువంటి కథలు ఉన్నాయి అనుకోండి. నాగరికతను బట్టి కొన్నిసార్లు కొన్ని పదాలను అనాగరికంగా అనుకుంటుంటారు. ఎల్లమ్మ పుల్లమ్మ ఉన్నదనుకోండి, అవి ఒకప్పుడు చాలా మంచి నాగరికమైన పదాలు. ఇవాళంటే అది ఎల్లమ్మ పుల్లమ్మ అనటం ఇష్టం ఉండదు. చాలా మంచి పదాలు. ఎల్ల అమ్మ, ఎల్లమ్మ అంటే పరమేశ్వరి అని అర్థం. పుల్లమ్మ, పుల్ల అంటే సన్నటి పుల్ల, లత తన్వంగి అంటే చాలా అందమైనటువంటి పేరు లత. పుల్లమ్మ అంటే లత అని అర్థం. ఇట్లా తెలుగు పదాలు భాషలో పాలకుల వల్ల, పరిపాలకుల వల్ల అనేక భాషా పదాలకు గౌరవాలు పోతుంటాయి, గౌరవాలు వస్తుంటాయి. ఇవన్నీ చిత్రమైన మార్పు భాషాశాస్త్రంలో చదువుతుంటే చాలా వింతగా గోచరిస్తుంటుంది. సరే, మనం ఈ శంఖఫలకం దగ్గరికి వద్దాం. దీని మీద చాలామంది కవి పండితులు ఉన్నారు. ఆ మహారాజు ఆయన ఒక వరహాల మూట ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఖర్చైనా మళ్ళీ మర్నాడు వరహాల మూట మాత్రం ఆ కొలువు కూటంలో వేలాడుతుంటుంది. ఎవడొచ్చినా సరే వస్తుండేవాళ్ళు, బహుమానాలు తీసుకుంటుండేటువంటి వాళ్ళు. ఇలా జరుగుతూ ఉంటే ఆ ఊళ్ళో ఒక అమ్మవారి గుడి ఉన్నది, లలితాదేవి యొక్క గుడి. కామేశ్వరుడు శివుడు, లలితాదేవి పెద్ద ఆలయం. ఆలయంలో ఒక పూజారి ఉన్నాడు. ఆ సంవత్సరం పంటలు పండలేదు, ఆహారం లేదు. ఎవరు దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళు పళ్ళెల్లో దక్షిణలు వేయటం లేదు. ఆయనకు జీతం లేదు, ఏమీ లేదు. దేవాలయాలలో ఉండే పరిస్థితి చిత్రంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లోనైతే చాలా చోట్ల ఆమె అర్చకులు ఇచ్చినటువంటి రిపోర్టు చదివితే, నివేదిక చదివితే చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది. అర్చకుడికి 500 జీతం ఉంటుంది, గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి జవానుకు 10,000 జీతం ఉంటుంది. అక్కడ ఆ దేవాలయం దగ్గర కాపలా కాసేవాడికి 10,000 జీతం ఉంటుంది, లోపల పూజ చేసే అర్చకుడికి 500 ఉంటుంది జీతం. ఇలా ఉంది నా మధ్య వాళ్ళు, పాపం వాళ్ళ నివేదికలు అవన్నీ కూడా ఇస్తే చూశాను నేను. అంటే ఆ వ్యవస్థలో వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట ఇది. దేవాలయానికి వచ్చే ఆదాయంలో దాని మీద వేసేటువంటి ఇన్స్పెక్టర్కి ముందు జీతం ఇవ్వాలి ఆదాయంలో నుంచి, అర్చకుడికి కాదు. ఏ దేవాలయాన్నైనా సరే చిత్రం ఏమిటంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్న చట్టం ఎంత విచిత్రంగా ఉందనంటే, మీ ఇంట్లో మీరు ఒక గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటే అంతవరకు పర్వాలేదు. ఎవరైనా వచ్చి ఓహో పూజ చేస్తున్నారా, కాస్త ఈ పూట ఈ కొబ్బరికాయ కూడా తీసుకోండి అన్నారంటే, ఇతరుల వస్తువు తీసుకుంటున్నట్టు నిరూపితమైతే మీ గదిని ఇల్లును దేవాలయంగా స్వాధీనం చేసుకోవచ్చు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవాళ ఉన్న చట్టం అది. చాలామంది ప్రైవేట్ టెంపుల్స్ తమ సొంత ఖర్చుతోటి దేవాలయం కట్టించుకుంటే ఆ దేవాలయం వాటిని కూడా దానికి పబ్లిక్ కనుక దర్శనానికి వచ్చేటట్లయితే వాళ్ళు ఎవరైనా అక్కడ ఒక రూపాయి పెడితే వెంటనే మరుక్షణం స్వాధీనం చేసుకోవచ్చు. ఇక్కడే ఉండేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసరు ఒక దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదివాను నేను ఇటీవల. ఎంత విచిత్రంగా ఉన్నాయో పరిస్థితులు. అందుకే చాలామంది ఏమిటనంటే, ఆ మత్స్యకాలాలలో 2 పనులు చేశారు. ఒకటి, ఏదైనా ప్రసిద్ధమైన పెద్ద పురాతన పీఠానికి కనుక ఇస్తే దాని జోలికి రారు. ఇప్పుడు ఏదో శృంగేరి పీఠం, ఏదో కంచెపీఠం, ఒక కుర్తాళ పీఠం, ఇట్లాంటి వాళ్ళు పుష్పగిరి పీఠం వీటికి ఇచ్చారనుకోండి, వాటి జోలికి రారు. అలా కాక కొన్నాళ్ళు ఏం చేశారనంటే, చాలామంది సాయిబాబా గుడ్డు కట్టారు. శివాలయం ముందు సాయిబాబా గుడి, సాయిబాబా టెంపుల్ కాంప్లెక్స్. సాయిబాబా ఈజ్ నాట్ ఏ హిందూ గాడ్ కనుక హిందూ మతం మీదకి వచ్చినంత దాడి చేయటం ఇతర మతాల వాటికి మీదకి భయపడుతుంది ప్రభుత్వం. అందుకని గుడి కట్టించటం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే హైకోర్టులో దావా వేయటం, హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు. సాయిబాబా గుడి ఉన్నటువంటి టెంపుల్ కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకోరాదు అని చెప్పి ఇచ్చారు. అది కొన్ని సంవత్సరాలు సాగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వాదిచ్చింది, గుడి సాయిబాబా అయినప్పటికీ కూడా అక్కడ వేద సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్నారు, అష్టోత్తరాలు, కొబ్బరికాయలు, ధూపాలు, దీపాలు, హారతులు, కనుక ఇది కూడా హిందూ టెంపుల్ కిందకే వస్తుంది అన్నారు. హైకోర్టు వాళ్ళు అంగీకరించి స్టే తీసేశారు. ఇప్పుడు అది కూడా స్వాధీనం చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయన్నమాట దేవాలయాల పరిస్థితులు. ఈ మన రాష్ట్రంలో దక్షిణాపథంలో ఉండేటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సరే, అలా ఆ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో అర్చకుడు పేదవాడు, పాపం జరుగుబాటు లేదు, భార్యాబిడ్డలను పోషించలేకుండా ఉన్నాడు. పోషించలేకుండా ఉండేటప్పటికీ ఏం చేయాలో తోచనటువంటి దుస్థితి వచ్చింది ఆయనకు. దుస్థితి వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు పూజ చేశాడు. ఉజ్జద్భాను సహస్రాభ మొదలుపెట్టాడు, అంత పారాయణం చేశాడు, బాగా జరిగింది. అక్కడి నుంచి పక్కన శివుడి ముందుకు వెళ్ళాడు, శివుడికి నమస్కారం చేశాడు. ఆయనకేదో శతరుద్రియంతో ఆయన పూజ చేశాడు, అభిషేకం చేశాడు, అంతా అయింది. అయిన తర్వాత అక్కడ నిల్చొని చెప్పాడు, అమ్మా ఓ తండ్రి పరమశివ, నా వల్ల కాదు ఇంకా మీకు పూజ చేయటం, నాకు ఇల్లు గడవటం లేదు, కనుక ప్రస్తుతానికి మీకు నమస్కారం పెడుతున్నాను, ఇంకా నేను పూజ చేయలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, భార్యాబిడ్డలను తీసుకొని ఏదైనా దూర ప్రదేశం వలసపోయి మళ్ళీ ఇక్కడ వానలు అన్నీ వచ్చి ఇక్కడ పరిస్థితి బాగుండేటైతే మళ్ళీ వస్తా, మరి ఏం చేసేది, అన్నం పెట్టలేకుండా ఉన్నాను, ఎవడు ఏమీ ఇవ్వటం లేదు అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శివుడు అన్నాడు, నీ పూజలు మాకు బాగా నచ్చినవయ్యా, నువ్వు ఎందుకులే వెళ్ళటం అన్నాడు. మరి ఎట్లా అన్నాడు, ఎట్లా అంటే, ఈ దేశపు రాసు కవితాప్రియుడు, నేనొక పద్యం చెబుతా, ఆ పద్యం తీసుకెళ్ళు, రాజుగారి దగ్గర చదువు, సంతోషిస్తాడు, ఆయన వరహాల మూట ఇస్తాడు, అది తెచ్చుకో. ఏదో పదార్థాలు దొరుకుతున్నాయి, చాలా ఖరీదైనవే కానీ వాటి ఇది రేట్లు పెరిగినవే తప్ప దొరుకుతున్నాయి మొత్తం మీద. ఇంకా ఆ బంగారం ఆ నాణ్యాలు ఇస్తాడు, వాటితో కొన్నాళ్ళు గడుపు, ఈలోపు వర్షాలు వస్తాయిలే చూస్తాలే నేను అన్నాడు శివుడు. అనేటప్పటికీ సరే అన్నాడు, ఆయన ఏదో పద్యం చెప్పాడు, ఆ పద్యం కొంచెం జాగ్రత్తగా చూసుకొని బాగా బట్టి పెట్టాడు, మళ్ళీ తప్పులు గిప్పులు లేకుండా బట్టి పెట్టాడు, ఆయన పద్యం కాదాయే, బట్టి పెట్టాడు బాగా. వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదో కవి వచ్చాడు, ఎవరో కొత్త ఆయన వచ్చాడండి అని భటులు వెళ్ళి చెప్పారు. రమ్మని అన్నాడు రాజుగారు, కొలువులో కూర్చున్నాడు, ఈయన పద్యం చదివాడు. బాగుంది బాగుంది, చక్కగా ఉంది, ఏమిటా పద్యంలో ఉన్నది అని అంటే, జగన్మాత అయినటువంటి పరమేశ్వరి జగజ్జనని యొక్క కేశపాశములకు సహజమైన సుగంధము ఉన్నది, ఆ సుగంధభరితమైనటువంటి కేశపాశము కలిగిన లలితాదేవి, ఆమెతో ఆనందించేటువంటి పరమేశ్వరుడు కామేశ్వరుడు శివుడు మీకు శుభములిచ్చునుగాక అని ఆ పద్యంలో భావం. ఈ పద్యం వినంగానే రాజుగారు సంతోషించాడు, బాగుంది బాగుంది అన్నారు, అందరూ చప్పట్లు కొట్టారు, బాగుంది. నత్కీరుడు అనేటువంటి ఒక కవి లేచాడు, లేచి ఈ పద్యంలో తప్పు ఉన్నది అన్నాడు. ఆ రాజస్థానాలలో కవులు పండితులు ఎట్లా ఉంటారనంటే చాలా ఈర్ష్యాళువులుగా ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. కొత్తవాడు ఎవడన్నా తమను మించిపోయినటువంటి వాడు కనుక వచ్చేటట్లయితే వాళ్ళు భరించలేరు, అందుకని సమర్థుడైనటువంటి వాడిని రానివ్వరు. భోజకాళిదాస కథల్లో కూడా ఇలాంటిదే ఒక చమత్కారం చెబుతారు. సారీ కాళిదాసు ఇంకా ఆయన ఆస్థానంలో జారలే, కాళిదాసు అక్కడికి వెళ్ళాట ధారానగరం, ఆయన ఆస్థానంలో ముగ్గురు కవులు ఉన్నారట. ఆ ముగ్గురులో ఒకడు ఏకసంధాగ్రాహి, ఒకడు ద్విసంధాగ్రాహి, ఒకడు త్రిసంధాగ్రాహి. ఎవరన్నా కొత్త కవి వచ్చి ఓ శ్లోకమో పద్యమో చెబితే ఈ మొదట ఉన్నటువంటి వాడు ఏకసంధాగ్రాహి, ఒకసారి వినగానే వాడికి గుర్తొస్తుంది, జ్ఞాపకం ఉంటుంది. పద్యం చదవంగానే ఈయన వెంటనే విని మళ్ళీ తాను ఆ శ్లోకం చదివి, ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం మహారాజా, వీడు కాజేశాడు ఎవరిదో ప్రాచీనుల శ్లోకాన్ని అనేవాడు. రెండోవాడు వెంటనే లేచి ఆ వచ్చిన కవి చదివింది, ఏకసంధాగ్రాహి చదివింది, రెండు సార్లు అయ్యేటప్పటికి రెండో ఆయన ఒప్పచెప్పేవాడు, అలానే మూడో ఆయన ఒప్పచెప్పేవాడు. మా కవులు మా ఆస్థానంలో వాళ్ళు ముగ్గురు చిన్నప్పుడు చదువుకున్న శ్లోకాన్ని నువ్వు ఇప్పుడు చెబుతున్నావుట, అయ్యా పోవాయా పో అనేవాడు రాసు. అలా కవులను ఏడిపిస్తున్నారు వాళ్ళు. ఈయన వెళ్ళాడు కాళిదాసు, అయ్యా నేను భేదవాణ్ణి కవిని, కాస్త రాజుగారి చేత బహుమానం ఇప్పించండి అని వాళ్ళని ఆశ్రయించాడు. ఏదో ఓ శ్లోకం చెప్పవయ్యా అన్నారు, రాజుగారిని గురించి ఓ శ్లోకం చెప్పు చూద్దాం తీసుకెళ్తానులే అన్నారు. అంటే ఓ శ్లోకం చెప్పాడు, అంటే చాలా అసహ్యంగా ఉండే పద్ధతిలో చెప్పాడు. చెప్తే అంటే మంచి శ్లోకం కాదు కనుక పూన్లే తీసుకెళ్ళి చూపిస్తే ఏదో రూపాయి ఇచ్చి పంపించవచ్చు. అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్. రాజా ఓ భోజ మహారాజా, నీ కీర్తి ప్రకాశిస్తున్నది, ఎట్లా ఉన్నది అంటే అస్థివత్ ఎముకల్లాగా ఉన్నది, బకవత్ కొంగలాగా ఉన్నది, చల్లవత్ మజ్జిగలాగా ఉన్నది, తెల్ల కుక్కవత్ తెల్ల కుక్కలాగా ఉన్నది. అంటే తెల్లటి వస్తువులు కీర్తితో పోలుస్తారు కాబట్టి ఈ తెల్లటి వస్తువులన్నీ పనికిమాలిన వస్తువులన్నీ చెప్పాడు. ఏదో మంచి వస్తువులు చెప్పాలి, పద్మంలాగా ఉన్నది వెన్నెల్లాగా ఉన్నది అని చెప్పాలి, కానీ ఇలా చెబితే ఎట్లా చెప్పాడు. బాగుందయ్యా మంచి పద్యం చెప్పావు, నేను తీసుకెళ్తాం పా అన్నాడు. మర్నాడు తీసుకెళ్ళారు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, కొత్త కవి వచ్చాడండి, ఏదో మన దేశంలో ఉన్న వాళ్ళంతా ఇట్లాంటి కవులేనండి, ఏదో పాపం భేదవాడు ఏదో పద్యాలు చెబుతాడు శ్లోకాలు చెబుతాడండి అన్నారు. సరే ఆయన వెళ్ళి చెప్పవయ్యా అన్నాడు. అనగానే ఆయన అతి కఠినమైనటువంటి శ్లోకాన్ని చెప్పాడు. షడ్జామాడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధేడ్జాలాంశ్చ మఖాఖరే జడ్జట్ కిట్కి ధరాడ్ధరేడ్ పునఘన ఖడ్జోత వీడ్యడ్ భ్రమ వీడ్యాలుడ్ భ్రమ లుట్ ప్రయట్ ప్రయ పదాడ్గ్రడ్గ్రడ్గ్రడ్ గ్రహ పాదవుటేట్ ప్రటట్ ప్రటట్ ప్రటర సత్ ప్రఖ్యాత సఖ్యోదయ. చెప్పేటప్పటికి రాజుగారికి అసలు అర్థం కాలేదు, ఇది ఏం భాష అంటే సంస్కృతం అండి అన్నాడు. ఆ మొదట ఆయనకి ఏమంటే కొంచెం నత్తి ఉన్నది, ఈ ఇన్ని ఒత్తులు ఉండేటప్పటికి ఆయన చదవలేకపోయినాడు. ఆయన చదవకపోతే రెండో వాడు చదవలేడు, మూడో వాడు చదవలేడు. ఏమిటయ్యా ఈ శ్లోకము ఎందుకు చెప్పావు ఇట్లా అని అంటేను, అన్నీ అర్థం చెబుతానులేండి, సంస్కృతంలో ఏకాక్షరని గంటు అని ఉన్నది, ప్రతి అక్షరానికి కూడా కావలసిన అర్థాలు దొరుకుతాయి చెబుతానని ఆయనతో అర్థం చెప్పి, అయ్యా ఉన్న పరిస్థితి ఇది, ఈ దేశంలో ఉన్న కవులను పండితులను మీ ఆస్థానంలో ఉన్నవాళ్ళు ఇట్లా ఏడిపిస్తున్నారు అని చెప్పి చెప్పాడు. సరే ఆయన వెంటనే ఏదో తగిన ఏర్పాటు చేశాడు, వాళ్ళని ఏదో మందలించాడు తీసుకున్నాడు అనుకోండి. ఇలా ఉంటే రాజస్థానాలలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈయన మొత్తం మీద ఆ శ్లోకం వినంగానే తప్పిది చెప్పరాదు కవిత సమయం బునకొప్పు కాదు నీ విప్పగిదిన్ రచింపదగునేయన విప్రుడు చిన్నవోయి నాక పరమేశ్వరుండు వసుధాధిపుపై రచించి ఇచ్చినాడు ఒప్పును తప్పు నేనెరుగా ఉత్తవులారయటన్సు క్రమ్మరన్. ఇది తప్పు, ఇది చెప్పకూడదు, ఇది కవితా సమయం కాదు, ఇలా చెప్పడం ఆచారం కాదు అనేటప్పటికి ఏం అర్థం ఏం చెప్పలేక సమాధానం చెప్పడానికి ఆయన పండితుడు కాదు. అయ్యా ఈ పద్యం నాది కాదండి, నాకు పరమేశ్వరుడే రచించి ఇచ్చాడు, ఆయన చెప్పమంటే చెప్పాను నేను, ఆయన ఆజ్ఞ పాటించాను, నా వల్ల కాదు, నాకేం తెలియదు అన్నాడు. సరేనయ్యా నీది కాదంటున్నావుగా పో అన్నాడు. ఇంకా బహుమానం లేదు, ఏమి లేదు. మళ్ళీ ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వచ్చి అయ్యా నా వల్ల కాలేదు, నువ్వు చెప్పిన పద్యంలో తప్పేదో ఉందిట, మరి తప్పు ఉన్న పద్యం నాకెందుకు ఇచ్చావు, వాళ్ళేమో అక్కడ పండితుడు తప్పు అన్నాడు, నా వల్ల కాలేదు, నాకేం బహుమానం ఇవ్వలేదు, రాజుగారు అందరూ నవ్వి పంపించారు, నన్ను హేళన చేశారు, అవమానం జరిగింది నాకు అన్నాడు. అంటే ఎవడరా తప్పన్నది నేను చెప్పిన పద్యంలో, పద చూద్దాం అన్నాడు. అని శివుడు విప్రవేషం బ్రాహ్మణ ఆకృతిని ధరించి ఇంతో పాటు వచ్చాడు. వచ్చి ఆస్థానానికి లోపలికి తీసుకెళ్ళారు, వెళ్ళారు. ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురల్ మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంపవిని మాత్సర్యంబు వాటించి నత్కీరుండోరక తప్పువట్టెనట ఏది లక్షణంబో అలంకారంబో రసమో గుణంబో మరి సక్కంజెప్పుడా తప్పనన్. ఏమిటి దీంట్లో తప్పు? రసమా అలంకారమా గుణమా అర్థమా భావమా తాత్పర్యమా శబ్దమా ఏమిటి దోషం అంటే, అప్పుడు చెప్పాడు ఈ పద్యం సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది, ఏ పురాణంలోనూ కూడా పరమేశ్వరి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది అనేటువంటిది ఎక్కడా చెప్పబడలేదు, నువ్వు చెబితే మేము ఎట్లా ఒప్పుకుంటాం అన్నారు. అంటే అప్పుడు పరమశివుడు అన్నాడు, ఇది నా స్వానుభవం అయ్యా, నేను శివుణ్ణి, నా భార్య కేశపాశమునకు సుగంధం ఉన్నది అన్న సంగతి నాకు తెలుసు, నాది ప్రత్యక్ష ప్రమాణం అన్నాడు. నీవు శివుడివని నమ్మకం ఏమిటి అన్నారు. అప్పుడు ఆయన మూడవ కన్ను చూపించాట ఉన్నదని. అంటే వీడు అంతటితో ఊరుకోవచ్చుగా, వీడేమంటాడు తల చుట్టూ కన్నులున్నను తప్పు తప్పే అన్నాడు వాడు. ఏదో కన్ను చూపించావు, తల చుట్టూ కళ్ళున్నా తప్పు తప్పే అన్నట్ట. అనేటప్పటికి ఆయన కోపం వచ్చింది, రీ మూర్ఖుడా, నేను శివుణ్ణి అన్న సంగతి నిరూపించినా కూడా నువ్వు తప్పు అంటున్నావు, అహంకారంతో ఉన్నావు నువ్వు, కుష్ఠవ్యాధి పీడితుడవగుదువుగాక అన్నాడు. కుష్ఠవ్యాధి నిన్ను బాధిస్తుంది అన్నాడు. వెంటనే శరీరం మీద కుష్ఠి వచ్చేసింది, చూసుకున్నాడు తెలిసిపోయింది, ఆ వచ్చినవాడు శివుడు అన్న సంగతి తెలిసిపోయింది, తన కుష్ఠి వచ్చేసిందిగా వెంటనే శాపం వల్ల పోయి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి అయ్యా బుద్ధి గడ్డి తిన్నది, నన్ను క్షమించు, నేను ఈ కుష్ఠవ్యాధిని భరించలేను, ఈ శరీరం మీద వచ్చిన ఈ కుష్ఠి పోవాలా, నన్ను క్షమించండి, పొరపాటు చేశాను, బుద్ధి గడ్డి తిన్నది అన్నాడు. అంటే నీ కుష్ఠి పోవాలంటే నువ్వు కైలాసానికి రా, అప్పుడు చూస్తాలే అన్నాడు. శివుడు అదృశ్యమైపోయినాడు. కైలాసానికి రా అన్నాడు, మా వెళ్ళిపోయినాడు ఆయన. ఏం చేస్తాడు, మహారాజు దగ్గరికి వెళ్ళయ్యా పొరపాటు చేశాను, చూస్తున్నారు కదా మీరు, నేను ఇంక ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంది, కుష్ఠవ్యాధి పీడితుడిగా ఆ స్థానంలో ఉండకూడదు, అంటువ్యాధి అంటారు ఆ రోజుల్లో, వెళ్ళిపోతాను నేను, కైలాసానికి వెళ్తా, ఎట్టుకోటనే తిప్పలుబడి ఎప్పటికి జరగలనో ఏమో అన్నాడు. సరే నీ ఇష్టమయ్యా పో అన్నాడు మహారాజు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై కవులున్న ఎట్లు వశింపక దేవుని తోడనేల చార్వాకమునర్చితిన్ కడుభరంబగు కుష్ఠరుజా విషాదమేనే కరణిన్ భరింతు ఇక ఎన్నడు చూచెదారౌప్యశీలమున్. ఎప్పటికి చూస్తాను నేను ఆ వెండి కొండను, ఈ కవిత్వం మీద ఇంత అభిమానం ఎందుకు పెట్టుకున్నాను నేను, మిగతా వాళ్ళల్లాగా ఉండకుండా నేను అహంకారంతో ఎందుకు ఇలాంటి పని చేశాను నేను, అయ్యో ఇప్పుడు ఏం చేసేది, దిక్కులేని స్థితికి వచ్చానే నేను, ఎట్లా పోయేది, ఎప్పటికి చేరతాను, ఎక్కడో ఈ పాండ్యదేశంలో ఉన్నటువంటి వాణ్ణి నేను, కావేరి గోదాకృష్ణ గోదావరి ఎన్ని నర్మద ఎన్ని నదులు దాటాలే దాటాలే, కొండలు గుట్టలు అరణ్యములు ఈ మధ్యలో ఎన్ని జనపదములు ఎన్ని ప్రమాదాలు, మధ్యలో ఏ కొండలు దాటుతుంటే అడవులు దాటుతుంటే క్రూర జంతువులుంటాయి పాములుంటాయి పురుగులుంటాయి, ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో, ఎన్ని మహానదులు వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీళ్ళెన్ని మృగంబులెన్ని జనహీన మహోగ్రపదంబులెన్ని నేనిన్నియుదాటి ఏ కరణి నీశ్వరు శైలము చూడబోయదన్ కన్నదిగాదు విన్నయది గాని సదాశివా ఏమి చేయుదున్. ఏమి చేస్తానయ్యా స్వామి, నీవు పరమేశ్వరుడివి రుద్రుడివి, ఎప్పటికి చేరతాను ఎలా చేరతాను, నా మీద నీకు దయ తప్పిందయ్యా, నీవు శివుడివి కాదు రుద్రుడివిలా అయినావు, నా మీద ఇంత కోపగించావు ఆగ్రహంతో రౌద్రం చూపించావు, కస్సని కాటు వేయగల కాలభుజంగమ భూషణావళు బుస్సలు వెట్టగా నయనమూ ముకుళించి యుగాంత కల్పనా నిస్సరణంబుగా నడచు నీదు పదద్వయి క్రింది మృత్తికన్ ఉస్సురు వంచునున్నయవి ఉగ్రుడా కోట్ల కొలంది జీవముల్ చితులు సమాధులున్ శిథిల చిత్రములైన విచిత్ర సీమలో కుతుకముతోడ పాడెదవు గొంతుక ఎత్తి మహాభయంకరాకృతులు కృతుల్ జగన్మరణ గీతికలు అద్భుత మృత్యు దేవతాయతనములోని పిల్పులు శివా ఇది ఎక్కడి నీకు నైజమో. ఇలా ఏదో భక్తితో అనుకుంటున్నాడు బయలుదేరాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు. ఏదో మనకు ఒక నది దాటాడు రెండు నదులు దాటాడు కొండలు దాటాడు అలా వెళ్తున్నాడు. ఒకచోట అడవిలో పోతుంటే ఒక రాక్షసుడు చూశాడు వీడిని, క్యానిబల్ మనుజాశనుడు. ఆ రోజుల్లో అక్కడక్కడ ద్వాపర యుగం అయిపోయిన తర్వాత ద్వాపరాంతంలో భీముడు చాలా వరకు మనుజాశనులను చంపేశాడు. అక్కడక్కడ మనుషులు తినే మహాబలశాలు ఉండేవాళ్ళు రాక్షస జాతి వాళ్ళు, హిడింబుడు బకుడు కిమ్మీరుడు జటాసురుడు ఇలాంటి వాళ్ళని చాలా వరకు చంపేశాడు భీముడు. ఇంకా ఎక్కడన్నా ఒకళ్ళు అరా ఉంటే ఉన్నారేమో, వీడొకడు ఉన్నాడు. వీడు చూశాడు ఈ నతికీరుణ్ణి పట్టుకున్నాడు, తీసుకొని వెళ్ళి ఒక కొండ గుహలో పడేశాడు, రాయి అడ్డంగా పెట్టాడు. వీడు లోపలికి పోయి చూస్తే చాలామంది ఉన్నారు లోపల. నాయనా నువ్వు కూడా వచ్చావా రా, ఎవరు మీరంతా అంటే మేమంతా ఇలాంటి వాళ్ళమే, వీడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, ఎందుకు ఉంచాడు అని అంటే ఒక్కొక్కడిని తింటే వాడికి ఒక చిన్న ఇడ్లీ ముక్కలాగా కూడా ఉండదు, అందరినీ కలిపి నలిపి పిండి చేసి పొడి చేసి తింటాడు, నువ్వు కూడా వచ్చావు రేపు పొద్దున అయిపోతుంది ఇంకా మన పని అన్నారు. సరే ఇక ఏం చేస్తాడు పాపం, అయితే శివుడు వచ్చి శపించాడు గనుక అతడు ఈ ఇబ్బంది పడ్డాడు, కానీ మామూలుగా అయితే అతడు సామాన్యుడు కాదు నత్కీరుడు, అతడు కూడా గొప్ప భక్తుడు, కుమారస్వామి యొక్క భక్తుడు, కుమారస్వామి మంత్రాన్ని చేసినటువంటి వాడు. శర్వణభవాయ శక్తిధరాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ అని ప్రార్థించినటువంటి వాడు అతడు, సామాన్యుడు కాదు. ఆ సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థించాడు, గుహం గుహావాసినమ ప్రమేయం, ఆ గుహావాసి అయిన గుహుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆనన కంజ షట్కవ సదాగమ సంచయ చంచరీకుడు ఈశాన మనోనురాగ రససాగర పార్వణ శర్వరీషుడు అయిన సేనాని ప్రార్థిస్తే ఆయన సాక్షాత్కరించాడు వచ్చాడు వచ్చి, ఏమి రానాయనా ఇక్కడ ఉన్నావు, ఏమిటి నీ పరిస్థితి అన్నాడు. అయ్యా ఇదండి నా పరిస్థితి, మీ నాన్నగారు నన్ను శపించాడండి, అందుకని ఇట్లా వచ్చాను, వచ్చి వీడి చేతుల్లో పడ్డాను అన్నాడు. అట్లనా, సరే. ఆ రాయి తొలగించాడు, అందరినీ వెళ్ళిపోండి అన్నాడు. ఇంతలో ఆ రాక్షసుడు వచ్చాడు, రాక్షసుడితో యుద్ధం చేసి కుమారస్వామి చంపేశాడు ఆ రాక్షసుడిని. అందరూ సుఖంగా ఇళ్ళకి వెళ్ళిపోయినారు, వీడొక్కడు ఉన్నాడు. ఇంకా వీడిని ఏం చెయ్యాలి, తన భక్తుడు కుష్ఠుతో బాధపడుతున్నాడు, తండ్రేమో కైలాసానికి వస్తే గాని తప్పదన్నాడు, శాపం తీరదన్నాడు, వీడిని కైలాసానికి పంపించాలి ఇక్కడి నుంచి, చాలా దూరం కదా అని ఆలోచించి, ఆయన మంచి అడ్వకేట్ లాగా ఉన్నాడు, ఆయన మంచి లా పాయింట్ తీశాడు కుమారస్వామి. కైలాసం బన్నె కాని ఉత్తర దిశా కైలాసమంచాడడా కాలగ్రీవుడు, వీడు దక్షిణ దిశా కైలాసము చూచినన్ చాలున్ కుష్ఠము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతం బాలోకింపగా. ఆ పర్వతం చూడటానికి సులభమైనటువంటి ఉపాయాన్ని చూశాడు ఆయన. అపర్వతం బాలోకింపగ అశ్రమం బగుపాయం బాత్మచింతింపుచున్. ఉత్తర దిక్కున ఉన్న కైలాసం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నది, వీడిక్కడే ఉన్నాడు, ఇంకా దక్షిణ దేశంలోనే, దక్షిణ కైలాసానికి పంపిద్దాం వీణ్ణి అనుకున్నాడు ఆయన. దక్షిణ కైలాసం అంటే ఏది అంటే కాళహస్తి. ఆ కాళహస్తి, అక్కడేదో చెరువు ఒకటి ఉన్నది, ఓ సరస్సు ఉన్నది, ఆ సరస్సులో స్నానం చేయనాయనా అన్నాడు. సరస్సులో స్నానం చేశాడు వీడు. తల ఎత్తి చూసేసరికి, తల లోపల దించి నీటిలో మునిగి తల ఎత్తి చూసేసరికి సువర్ణముఖి నదిలో ఉన్నాడు. కాళహస్తీశ్వరుడి గోపురం కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి ఆ కాళహస్తీశ్వరుడి మీద అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పాడు ఆయన. ఆ జ్ఞాన ప్రసూనాంబను సంస్తుతి చేశాడు. దక్షిణ దేశంలో తమిళ భాషలో నత్కీరుడు రచించిన రచన ఇప్పటికి కూడా ఉన్నది. అలా దుర్జటి మహాకవి ఆ ఈ గాథను చెప్తూ, దీనికి మూలమైనటువంటి లలితా పరమేశ్వరిని మనస్సులో ధ్యానిస్తూ తన కావ్యంలో మొట్టమొదట్లోనే రాశాడు శ్రీ విద్యానిధి. ఈ కావ్యం శ్రీ విద్యకు నిధి. శ్రీ విద్యానిధి అయి మహామహిమ చే చెన్నై వశిష్టాజలు తావాతాశన సామజాటవిక గోత్రాదేవనత్కీర రాజీవ క్షీయుగ యాదవాధిపుల్లకున్ శ్రేయస్కరం వైన ఆర్యావాంగము దివ్యలింగము మదీయాభీష్టము తీర్చుతన్. ఈ పరమేశ్వర శివలింగం ఎలాంటిదయ్యా అంటే, ఇది శ్రీ విద్యానిధి. శ్రీ విద్య అంటే లలిత. ఆ శ్రీ విద్యకు నిధిసుమా. ఈ కథలన్నీ అట్లాంటివే, శ్రీ విద్యకు సంబంధించిన కథలే, లలితాదేవికి సంబంధించిన గాథలే అంటాడు దుర్జటి మహాకవి. అలా ఆ గాథల దీన్ని భావిస్తూ పరమేశ్వరుడు లలితా పూజ చేస్తున్నాడు. ఆ తర్వాత పార్వతీ వివాహము, అవన్నీ అలా ఉంచండి. మళ్ళీ మనం ప్రధాన కథలోకి వెళదాం, ముగింపుకు రావాలి ఈ పూట. దేవతలందరూ భండాసురుడి వల్ల బాధలు చెందుతున్నారు. భండాసురుణ్ణి సంహరించాలా, నాశనం చేయాలా. దేవతలందరూ సమావేశమైనారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ సమావేశమైనారు. సమావేశమైతే ఈ బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా వాణ్ణి ఏమీ చెయ్యకుండా రుద్రుడు వరమిచ్చాడు కనుక మనమేం చెయ్యలేము. కనుక రుద్రుడు వరమిచ్చాడు కనుక తస్మాత్ అస్మాకమపి జ్వర, మాకు కూడా ఆ రుద్రజ్వరం ఉన్నది, మేమేమీ చెయ్యలేము అన్నాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు. సరే, ఇక్కడ మనకు సందేహం వస్తుంది. శివుడు కూడా ఆ మాట అంటే ఏమిటి, ఆయనే కదా రుద్రుడు అంటే. అంటే ఈ ప్రాచీన ఈ వాంగ్మయంలో దీంట్లో కొంత చిక్కులు ఉన్నాయి. శివుడు, రుద్రుడు, మహేశ్వరుడు అందరూ ఒకటే. ఇవాళ మీరు మామూలు డిక్షనరీ కనుక చూసేటట్టయితే అన్నీ పర్యాయ పదాలే. అమరకోశం చూస్తే అన్నీ పర్యాయ పదాలే. శంభురీష పశుపతి శివశూలి మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకర చంద్రశేఖర, ఇట్లా అన్నీ పర్యాయ పదాలే. కానీ వీటి మూలతత్వం చూసినప్పుడు మొట్టమొదట్లో ఇవన్నీ భిన్న భిన్నమైనటువంటివే, ఇవన్నీ ఒకటి కాదు. కాశీలో ఉన్న విశ్వనాథుడు తిడితే వ్యాసుడు దక్షారామంలో ఉన్న శివుడి దగ్గరికి వస్తే ఆయన ఆదరిచ్చాడు. ఆ శివుడు వేరు, ఈ శివుడు వేరు, తత్వత ఒకటే అయినా మళ్ళీ వేరే. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు వేరు, రామేశ్వరంలో ఉన్న ఈశ్వరుడు వేరు. లలితా చరిత్రలో కూడా మీరు చూడండి, శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అని ఉన్నది. ఆమె కూర్చుండే సింహాసనం మంచము అంటే మంచమని తెలుగులో మామూలుగా వచ్చిందనుకోండి, మంచం అంటే కూర్చుండేటువంటిది సింహాసనం. ఆమె కూర్చుండే సింహాసనం శివాకారంగా ఉంటుంది, పరమశివ పర్యంకం మీద ఆమె కూర్చుంటుంది. శివుడు వేరు, పరమశివుడు వేరు. కనుక శివుడు వేరు, పరమశివుడు వేరు, సదాశివుడు వేరు, రుద్రుడు వేరు, ఈశానుడు వేరు, కామేశ్వరుడు వేరు. ఓ ఇవన్నీ వేరు వేరు స్థానాలు. ఈశానుడైతే చాలా చిన్నవాడు, ఈశాన్య దిక్కుకు పరిపాలకుడు ఆయన, అంటే ఇంద్రుడి యొక్క సబార్డినేటు. దిక్పాలకులందరూ ఇంద్రుడి కింది పరివారం, ఈశానుడు ఒక దిక్పాలకుడు మాత్రమే, ఆయన వేరు. కైలాసంలో ఉండే శివుడు వేరు. మళ్ళీ ఏమిటి ఇదంతా, ఇదేమిటండి అంటే అది మరి పురాణ వాంగ్మయంలో అట్లా ఉన్నది. మామూలుగా అయితే అందరూ ఒకటే. కొన్ని చోట్ల చూడండి, అమ్మవారి బొమ్మ వేస్తారు, విగ్రహాలు బొమ్మలు, శివుడు పడుకొని ఉంటాడు, ఆ శివుడి మీద కూర్చొని ఉన్నట్టుగా బొమ్మ, లలితాదేవి బొమ్మ వేస్తారు. భర్త మీద కూర్చోవటం ఏమిటండి, భర్త మీద భార్య కూర్చుంటుందా సింహాసనం మీద? ఇట్లా కూర్చున్నట్టు శిల్పాలు ఉన్నాయి, బొమ్మలున్నాయి. అంటే ఆ కూర్చున్న ఆయన భర్తగాడు, కింద పడుకున్న ఆయన. అది ఊరికి ఆ గుర్తు కోసం చెప్పారు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా ప్రకట కపట ప్రచ్ఛదపట. ఆమె సింహాసనానికి నాలుగు కోళ్ళుంటాయి, మంచం నాలుగు కాళ్ళు, కాళ్ళు కోళ్ళో ఏదైతేనేమి. ద్రుహిణ హరి రుద్ర ఈశ్వర, ద్రుహుడు అంటే బ్రహ్మ, హరి అంటే విష్ణువు, రుద్రుడు ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు నాలుగు కోళ్ళు ఆ సింహాసనానికి. మరి ఒట్టి కోళ్లతో ఉండరుగా, దాని మీద ఏదో చెక్క ఉండాలిగా, నాలుగు వీటిని కలిపి ఉండాలిగా. చెక్క ఉంటేగా దాని మీదుగా కూర్చుండేది. శివస్వచ్ఛాయ ప్రకట కపట ప్రచ్ఛదపట, శివుడు ఈ చెక్క. మరి మామూలు మనమే మంచి కుషన్ వేసుకొని కూర్చుంటామే, మహారాణి లోకేశ్వరి ఒట్టి చెక్క మీద కూర్చుంటుందా? అంటే దాని మీద ఏదో కుషన్ ఉండాలా. ఆ కుషన్ ఉండటం ఏమిటి అని అంటే పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడు కుషన్గా ఉంటాడు, పరమశివుడు కుషన్గా ఉంటాడు. సరే పెద్దవాళ్ళు కూర్చుండేటప్పుడు ఈ పక్కన ఆ పక్కన ఏదో కాస్త మంచి గుండటి దిండ్లు, బాలీసులో ఏదో ఏ పేరుతో పిలిచినా ఉంటాయి కదా, అవి ఉపధానము అంటారు దాన్ని. ఉపధానో మహేశానః, ఉపధానంగా మహేశానుడు ఉంటాడు. అంటే ఇప్పటికి ఎంతమంది అయినారో చూడండి, కోళ్లల్లో రుద్రుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, చక్కగా సదాశివుడున్నాడు, కుషన్గా పరమశివుడున్నాడు, దిండుగా మహేశానుడున్నాడు. ఇవన్నీ ఉండి ఆమె కూర్చుంటుంది పెద్ద సింహాసనం. ఎప్పుడన్నా కొలువు తీరినప్పుడు మరి భర్త వస్తే భర్త కూడా కూర్చోటానికి చోటు ఉంటుంది. భర్త ఎవరు, కామేశ్వరుడు. కనుక ఇప్పుడు ఎంతమంది శివుళ్ళైనారు, అసలు భర్త కామేశ్వరుడు. ఆయన ఎప్పుడన్నా వచ్చి కూర్చుంటాడు భర్త కాబట్టి, అఫీషియల్గా కాసేపు కూర్చుంటాడు. అధికారం మాత్రం ఆయనకేం లేదనుకోండి, ఆ పణిద్వీప అధికారం అంతా, లోకాధికారములన్నీ పరమేశ్వరి లలితాదేవి, ఆయన భర్త కాబట్టి గౌరవిస్తుంది అంతే. ఒకటి ఒకటి గౌరవ స్థానం, ఆనర్రీ పోస్ట్ అన్నమాట ఆయనది. ఏమి అది అధికారాలే ఉండవు, అలా ఉంటుంది. ఉంటే అంటే పరమేశ్వరి యొక్క అనంత వైభవాన్ని సేవిస్తూ ఉండేటువంటి శివగణం, వీళ్ళంతా శివమూర్తులు ఇలా ఉంటారు. ఈ ఉండేటువంటి శివమూర్తులతోటి లలితాదేవి మణిద్వీపంలో ఉంటుంది. ఎక్కడున్నది ఈ మణిద్వీపం? ఇప్పుడు వస్తుంది ఎక్కడున్నదో. దేవతల సమావేశం జరుగుతున్నది, అందరూ మా వల్ల కాదు మా వల్ల కాదన్నారు. ఏం చేయాలప్పుడు అంటే, అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, మన ఈ బ్రహ్మాండములో ఉండేవాళ్ళు ఎవరూ భండాసురుణ్ణి జయించటానికి వీల్లేదని రుద్రుడు వరం ఇచ్చాడు, మనమేం చేయలేం దాన్ని. కనుక ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్నటువంటి మహాశక్తి, ఆమెను మనం ప్రార్థించాలా. అంటే ఎవరండి ఆమె, లలితాదేవి ఎక్కడుంటుంది? ఇప్పుడు మనలాంటి ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి, ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలో మనలాంటి త్రిమూర్తులు ఉంటారు. ఆ అనంతమైనటువంటి సుధా సముద్రము ఉన్నది ఈ బ్రహ్మాండానికి అవతల. ఈ బ్రహ్మాండములన్నీ దాంట్లో బంతులలాగా తేలుతూ ఉంటాయి. ఈ బ్రహ్మాండములన్నీ దాంట్లో బంతుల్లాగా తేలుతుంటాయి. ఇవాళ సైంటిస్టు దాన్ని మిల్కీవే, క్షీర సముద్రం. మిల్కీవే అంటే ఏమిటి? క్షీర సముద్రం. ఆ క్షీర సముద్రం ఉంటుంది, సుధాసింధువు, అమృతం, క్షీరం. మనం అక్కడికి వెళ్ళి ఆమెను బతిమలాడుకోవాలే. మరి అక్కడికి ఎట్లా పోవటం అండి? ఈ బ్రహ్మాండం దాటిపోవాలే. ఈ బ్రహ్మాండం దాటడం ఎట్లా? ఈ బ్రహ్మాండపు అంచున ఉండేటువంటి గోడ, ఆ చుట్టూ ఉండేటువంటి గోడ కొన్ని వందల మైళ్ళ మందం ఉంటుంది. ఈ వందల మైళ్ళ మందం ఉన్నటువంటి బ్రహ్మాండపు గోడలో ఎక్కడో ఒక చోట ఒక దోవ చేసి బ్రహ్మాండం దాటి అవతలికి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ మణిద్వీపానికి వెళ్ళాలి. కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ అవతల ఉన్నటువంటి ఆ పరమేశ్వరి యొక్క లోకం. సరే, అందరూ బయలుదేరారు, ఆ అంచుకు వెళ్ళారు. ఎక్కడా దాన్ని పగలగొట్టడానికి అభేద్యంగా ఉన్నది అది. వెతగ్గా వెతగ్గా ఒక్క చోట కనిపించింది. ఒక చోట ఒక చెట్టు దాంట్లో నుంచి వచ్చింది, ఓ రావి చెట్టు. చూడండి, చాలా చోట్ల పెద్ద పెద్ద భవనాలలో కూడా ఏ కాకివో రెట్ట వేస్తుంది, ఓ గింజ పడుతుంది, దాంట్లో నుంచి ఒక రావి మొలకొస్తుంది. అది నెమ్మది నెమ్మదిగా ఆమెనే ఉండనిస్తే గోడను పగలగొడుతుంది కొన్నాళ్లకు. అందరికీ అనుభవమే చూసే ఉంటారు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంశి యస్య పర్ణాని యస్తం వేద సమేదవిత్. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. ఏమిటి ఆ శ్లోకం? చిత్రమైన శ్లోకం అది. ఈ చెట్టుకు వేళ్ళు పైన ఉండును, కొమ్మల కింద ఉండును అంటాడు. ఎక్కడన్నా చెట్టుకు వేళ్ళు పైన కొమ్మల కింద ఉంటాయా? వేళ్ళు కింద నేలలో ఉంటాయి, కొమ్మలు పైకి వస్తాయి. ఇక్కడ అట్లా కాదు. ఎందువల్ల ఇది? ఇది ఆ బ్రహ్మాండపు గోడ పైన ఉన్నది. ఆ గోడకు అవతల వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్లకు అవతల క్షీర సముద్రంలో నుంచి అది రసాన్ని ఆకర్షిస్తున్నది, ప్రాణం నిలబెట్టుకుంటున్నది. కొమ్మలన్నీ కిందికున్నాయి. అంటే ఆకాశంలో బ్రహ్మాండపు గోడలో నుంచి వచ్చినటువంటి చెట్టు అది. ఆ చెట్టు యొక్క రహస్యం తెలుసుకుంటే దివ్య జ్ఞానం వస్తుంది. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సమేదవిత్. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు వేదవేత్త అవుతాడు. విత్ అంటే జ్ఞానం, జ్ఞానం తెలుస్తుంది, డివైన్ విజ్డమ్ వస్తుంది అప్పుడు ఈ రహస్యం తెలుసుకుంటే. అక్కడ అది ఆ వేళ్ళు లోపల నుంచి ఆ నీళ్లు పీల్చుకోవటం వల్ల అక్కడక్కడ కొంచెం పగుళ్ళు ఉన్నాయి. సో ఇది కొంచెం వీక్ ప్లేసు, ఇక్కడ పగలగొట్టేద్దాము అన్నారు. ఐరావతాది దిగ్గజములను పిలిపించి ఆ గోడను పగలగొట్టారట. ఒక 100 సంవత్సరాలు ఆ దిగ్గజములు కొట్టి 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 అంత సందు చేయగలిగినాయి. ఆ సందులో నుంచి నెమ్మదిగా బయటికి వెళ్ళారు వాళ్ళు. బయటికి వెళితే అనంతమైనటువంటి ఆకాశం, సుధాసముద్రం, మిల్కీవే. అవతలు చూస్తే దూరంగా ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఎన్నో కనిపిస్తున్నాయి. వీళ్ళు నెమ్మదిగా అందరూ ముఖ్యులైన వ్యక్తులు సెలెక్టివ్గా కొద్దిమందిని ఎంపిక చేసుకొని ఏదో బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు ఏదో ఒక 1/4 మంది మాత్రం పైకి వెళ్ళిపోయినారు. పైకి వెళ్ళి కొంత దూరం వెళ్ళారు. కొన్ని వేల లక్షల కోట్ల మైళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఓ పెద్ద ఆర్మీ క్యాంప్ ఉన్నది, స్కంధావారం ఉన్నది. ఆ స్కంధావారంలో దానికి అధిపతిగా పరశంభువు అనేటువంటి ఆయన కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు. అయ్యా, మేము లలితాదేవి లోకానికి, మణిద్వీపానికి వెళ్ళటానికి వచ్చాము. మీరు దానికి సంబంధించిన అధికారులు. మేము పైకి అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి మాకు అనుమతించండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని దాటి వెళ్ళాలి కదా. మీకు ఇప్పుడు అనుమతి లేదు అన్నాడు ఆయన. మీకు ఇప్పుడు అమ్మవారిని చూడటానికి ఇంటర్వ్యూ ఇవ్వరు, పర్మిషన్ లేదు. మరి మా పని ఎట్లనండి? మీ పని జరుగుతుంది. మీరు లోకపాలకులు, మీకు మీ ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు సహాయం చేస్తాము. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకునే అధికారం మీకు లేదు. మరి ఏం చేయమంటారు? అధికారం సంపాదించండి. ఎట్లా వస్తుంది అంటే, మీరు ఆ పరమేశ్వరి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. మీరు పరమేశ్వరి యొక్క పంచదశి, షోడశి మంత్రాన్ని జపం చెయ్యండి. జపం చేస్తే దేవత యొక్క అనుగ్రహం వస్తుంది. ఎలా? ఇంతలో ఆయన పక్కనే ఆయన భార్య కనిపించింది. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. పరాదేవి, ఆమె చేతిలో జపమాల ఉన్నది, ఒక చేతిలో గ్రంథం ఉన్నది. ఆమె దగ్గర ఉన్న గ్రంథంలో లలితాదేవి యొక్క పూజా విధానం అంతా ఉన్నది. 64 తంత్రములలో లేనటువంటి శ్రీ విద్యా తంత్రమిది. ఈ గ్రంథంలో నుంచి గ్రంథములు పుట్టించి పూజా విధానము మంత్రం అంతా కూడా మీకు ఇస్తాం అందరికీ. దీంట్లో నుంచి 1000 కాపీలైనా వస్తాయి. అట్టనే ఇదిగో ఆమె చేతిలో జపమాల ఉన్నది. ఆ జపమాలలో నుంచి 1000,00,000 జపమాలలు వస్తాయి. మీరు తీసుకెళ్ళండి, కిందికి వెళ్ళి మీ లోకానికి వెళ్ళి జపం చేయండి, పురశ్చరణ చేయండి. జపం, హోమం, తర్పణం, మార్జనం, సమారాధనం, ఇవో పద్ధతులన్నీ ఉన్నాయి. చేసేటట్లయితే అప్పుడు మీకు దేవతను పిలిచే అధికారం వస్తుంది. ఆ అధికారం వచ్చిన తర్వాత పిలుద్దాం, అయ్యా జపం చేస్తాం, హోమం చేయడానికి పెద్ద కుండాన్ని నిర్మిస్తాం, అన్నీ చేస్తాం, మీరు జపం చేసిన తర్వాత నన్ను పిలవండి, అప్పుడు నేను వస్తా, అప్పుడు చూస్తా మీ సంగతి అన్నాడు. వాళ్ళు కిందికి వెళ్ళి జపములు చేసి అన్నీ సిద్ధం చేసుకొని, ఆ పరశంభువును స్వామి నువ్వు వాగ్దానం చేసావురా అని ప్రార్థించారు. ఆయన దిగొచ్చాడు. అయ్యా జపం చేశాం, ఇంకా హోమం చేయాలిగా. మామూలుగా 100,00,000 జపం చేస్తే 10,000 హోమం చేయాలి పురశ్చరణ. మరి హోమం చేయమన్నారుగా, హోమానికి కావలసినవన్నీ సిద్ధం చేశామండి, హోమకుండం దవ్విచ్చాము. 100 మైళ్ళు కలిగినటువంటి హోమకుండం హిమాలయ పర్వతాలలో ఏకాంత ప్రదేశంలో ఏర్పాటు చేశాము. కట్టెలు గిట్టెలు అడవి అంతా గుట్టించి రెడీ చేశామండి. నూనెలు నేతులు అన్ని కావలసిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి అంటే ఆయన అన్నాడు, వీటితో మీరు హోమం చేస్తారనే నేను వచ్చాను, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు అన్నాడు. మరి అదేమిటండి, ఈ లోకములోని వస్తువులతో ఈ లోకములోని అగ్నితో హోమం గనక చేసేటట్టయితే ఈ అగ్నికి హవ్యవాహనుడు అని పేరు. హవ్యములను మోసుకొని తీసుకెళ్ళి ఏ మంత్రంతో మీరు ఆహుతి చేస్తారో ఆ దేవతకు ఈ హవ్యవాహనుడు తీసుకెళ్ళి ఆ హవ్యాన్ని ఇస్తాడు. ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్నికి ఈ బ్రహ్మాండంలో ఉన్న దేవతలకు తీసుకెళ్ళి ఆహారాన్ని ఇవ్వగలడే కానీ బ్రహ్మాండము అవతల వెళ్ళటానికి అతడికి పర్మిషన్ లేదు. మీకే పర్మిషన్ లేకపోయా ఇంకా అగ్నిదేవుడికి ఏముంటుంది? మరి ఎట్లనండి, నేను అగ్నిని పుట్టిస్తా. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత, నేను చిదగ్నిని పుట్టిస్తా. ఈ అగ్నికి ఈ వస్తువులు కాదు, వేరే ఆహుతులు వెయ్యాలి. సప్తమారుతములను నేను అవతలండి ఆవాహనం చేస్తా. ఆ అగ్నులు మండుతుంటాయి. ఇది కట్టెలు లేని మంట, ఇది కట్టెలు లేని మంట, ఇది హృదయాగ్ని, చిదగ్ని, శివాగ్ని. తన మూడవ కన్నులో నుండి అగ్నిని జ్వలింపజేసి ఆ సప్తమారుతములను ఆవాహనం చేసి ఆయన అగ్నిని జ్వలింపజేశాడు. మరి ఆహుతులు ఏం వేయమంటారండి? ఏం వేస్తారు? మీరే వేసుకోండి, మీ శరీరాన్ని ముక్కలు చేసి దాంట్లో వేసుకోండి అన్నాడు. అయ్యా శరీరాన్ని ముక్కలు చేసి ఆహుతి వేస్తే ఎట్లా? ఏం వేస్తే మీరు దేవతలుగా సావరు తొందరగా, ఇప్పుడు ఏం పర్వాలేదు. కృతయుగంలో శరీరాలు ఆహారం లేకపోయినా అస్థిగత శరీరులుగా ఉండేవాళ్ళు. ఎముకలుంటే చాలు, ఎముకలు గూడు ఉంటే ప్రాణాలు నిలబడి ఉండేవి. త్రేతాయుగంలో చర్మగత శరీరులు, ఎముకల మీద చర్మం ఉంటే బతికుండేవాళ్ళు మనుషులు. ద్వాపరయుగంలో మాంసగత శరీరులు, అంటే ఎముకలు, మాంసం, చర్మం ఉంటే మనిషి జీవించి ఉంటాడు అన్నం లేకపోయినా. కలియుగంలో అన్నగత జీవులు, అన్నగత ప్రాణులు, అస్థిగత ప్రాణులు, చర్మగత ప్రాణులు, మాంసగత ప్రాణులు, అన్నగత ప్రాణులు. మీకిప్పుడప్పుడే ఏం లేదు, మీ శరీరాన్ని ముక్కలు కోసి అది ఆహుతిగా వేయండి, మంత్రం చెబుతూ వేయండి, స్వాహ అంటూ వేయండి. వేశారయ్యా, శరీరంలో ఉన్న దాదాపు అంతా అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయమంటారండి? మీరు దూకండి, మీరు మంత్రం చెబుతూ దాంట్లో దూకండి, ఆత్మార్పణం చేసుకోండి. ఆజ్ఞ, పరశంభువు యొక్క ఆజ్ఞ, వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు. దాంట్లో నుండి దివ్య శరీరాలు వచ్చినాయి, వాళ్ళంతా బయటికి వచ్చారు. అందరికీ దివ్య శరీరాలు వచ్చినాయి. ఆ అగ్నిలో నుండి పరశంభువు దేవతను ఆవాహనం చేశాడు. సర్వేశ్వరి మహాశే మహే మహేశాని సర్వభూతైకనాయికే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా. ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ జ్ఞాతృజ్ఞానజ్ఞేయ రూపే మహాజ్ఞానస్వరూపిణి లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ సంవిద్వగ్ని సముద్భూత వగ్ని సంశేష ఆకృతి లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సదా ముదే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ అష్టకారికలు అంటారు వీటిని. ఈ అష్టకారికలు చదివితే లలితాదేవి వచ్చి తీరుతుంది అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది మనకు. ఈ 8 శ్లోకాలతో లలితాదేవిని ఆవాహనం చేశాడు పరశంభువు. ఆ పరమేశ్వరి దిగింది. అందరికీ తెలుసు, సౌందర్య సార సర్వస్వ లోకమోహన తత్పరా. అంతకుమించిన సౌందర్యం ప్రపంచంలో లేదు. ధనుర్బాణాన్పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదాస్తాం నఃపురమధితురాహో పురుషికా. ఆ పరమేశ్వరి జగజ్జీవన కారణి. ఆమె ఉద్భవించి అందరూ నమస్కారం చేశారు ఆమెకు. అమ్మా మమ్మల్ని రక్షించు తల్లి, దానికే వచ్చాను, భండాసుర సంహారం చేద్దాము అన్నది. తల్లి మేమంతా సిద్ధంగా ఉన్నాం, దేవసేనలు ఆయుధాలు అన్నిటితో మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఏమన్నది, మీరెందుకయ్యా యుద్ధం చేయటం, 60,000 సంవత్సరాల పాటు కష్టాలు పడి అలసిపోయి ఉన్నారు, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, నేను యుద్ధం చేస్తా. మా మీరు ఒక్కరే ఉన్నారు కదా, మా పరివారం ఉండాలి కదా, నా పరివారం నేను సృష్టించుకుంటా చూడండి అన్నది. ఆమె హృదయంలో నుంచి బాల ఉదయించింది, ఆమె అహంకారంలో నుండి వారాహి ఉదయించింది, ఆమె బుద్ధిలో నుండి శ్యామల ఉదయించింది, ఆమె అంకుశంలో నుండి సంపత్కరి ఉదయించింది, ఆమె పాశంలో నుండి అశ్వారూఢ ఉదయించింది. గోదావరి జిల్లాలో అశ్వారూఢ గుర్రాలక్క అన్న పేరుతో దేవాలయం ఇప్పటికి కూడా ఉంది. అలా అనంతమైన సైన్యం ఉద్భవించింది, కోట్ల కోట్ల మంది ఉద్భవించారు ఆమె సంకల్పం వల్ల. మహాసేనలు వచ్చినాయి, ఇంకా బయలుదేరాలే. ఇదంతా ఎక్కడ పుట్టింది? లలితాదేవి అవతరణ సైన్యము అంతా కూడా హిమాలయ పర్వతాలలో పుట్టింది. ఈ సైన్యాలు తీసుకొని వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వాడెక్కడ ఉన్నాడు? దక్షిణ దేశంలో మహేంద్ర పర్వతం దగ్గర శూన్యక నగరంలో ఉన్నాడు. ఈ సైన్యం అంతా అక్కడికి బయలుదేరి వెళ్ళింది లలితాదేవి. ఈ వార్తలు వచ్చినాయి వాడికి, యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు, కోట తలుపులన్నీ వేశారు, జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, దుర్గరక్షణ జరుగుతున్నది, మంత్రిమండలి సేనాపతులు సమావేశం జరిగింది, వాడి సోదరులు విశుక్రుడు విషంగుడు మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా సమకూడారు. ఏం చేయాలి? మహాసైన్యంతో వచ్చింది ఈవిడ లలితాదేవిట, రాజరాజేశ్వరిట. ఏం వస్తే ఒక స్త్రీ మనల్ని ఏం చేస్తుందిరా? ఏమిటి మీరంతా ఇట్లా చెబుతారు నాతోటి? ఆ విషంగుడు కొంచెం చెప్పాడు, లేదు అన్నగారు వాళ్ళు మహాసైన్యంతో ఉన్నది, చూస్తే చాలా మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతాం. ఏ ఇబ్బందులు ఏమిట్రా, మనకేమి ఇబ్బందులు? ఈ సమస్త లోకల్లో నన్ను ఎదిరించగలవాళ్ళు ఎవడున్నాడు? నన్ను మించిన పరాక్రమం గలవాడు ఎవడున్నాడు? రుద్రుడిచ్చిన వరం ఉన్నది. యుద్ధరంగంలోకి నేను వెళ్ళానంటే వాళ్ళ బలమంతా నా దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం మీద అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టూ సైన్యం విడిచి ఉన్నది, ఇంకా యుద్ధం ప్రారంభమవుతున్నది. యుద్ధం ప్రారంభమయ్యే ముందు కుటిలాక్షుడనే సేనాపతిని పిలిచాడు భండాసురుడు. దుర్మదుడనే ఉన్నాడు మహావీరుడు మనలో, వాణ్ణి సైన్యమించి పంపించు, పంపించి ఆవిడో లలితాదేవుని దగ్గర జుట్టు పట్టుకొని లాక్కరమ్మను అన్నాడు. దుర్మదుడిని పంపించాడు, 10 అక్షౌహిణుల సేన ఇచ్చి వెళ్ళారు. వాడు సైన్యంతో వెళ్ళాడు యుద్ధరంగం మీదికి. వెళితే సంపత్కరి వారాహీదేవి మహాసేనాని, శ్యామలాదేవి మహామంత్రిణి లలితాదేవికి. మహామంత్రిని శ్యామలా, సేనాని వారాహి, వారాహి కింద పరివారంలో ఉన్న ఉపసేనాపతులు, ఉపసేన అధికారులు, అందులో సంపత్కరి, అశ్వారూఢ ఇట్లా ఉన్నారు. ఆ సంపత్కరిని ముందు పంపించింది, నువ్వు చూడు అన్నది. ఆ సంపత్కరి మహాసైన్యంతో వెళ్ళి ఆ దుర్మదుడితో యుద్ధం చేసింది, వాణ్ణి సంహరించింది. వాడి సైన్యం మొత్తం నాశనమైంది. హతశేషులు వెళ్ళి, యా దుర్మదుడు మరణించాడు, సంపత్కరి అనేటువంటి ఆ లలితాదేవి యొక్క సేనానులలో ఒకరి చేత, అరే దేవదానవులకు కూడా అజేయుడైనటువంటి దుర్మదుడు ఎలా మరణించాడు? సరే, తర్వాత ఇంకెవరు, కురుండు అనేటువంటి వాడిని వెళ్ళమన్నారు. వాడు 20 అక్షౌహిణులు తీసుకొని వెళ్ళాడు. మనకి సంఖ్య చూస్తే చాలా చిత్రంగా ఉండేది, భారతం మొత్తం మీద 18 అక్షౌహిణులు. ఇప్పుడు ప్రతిరోజు 20 అక్షౌహిణులు, 50 అక్షౌహిణులు సైన్యాన్ని తీసుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అసలు ఇంతమంది ఎట పడతారు? ఇప్పుడు 18 అక్షౌహిణులు భారత యుద్ధంలో మరణిస్తే ఇంచుమించు 1.5 కోటి సైన్యం కింద లెక్క అది. చూడండి, ఈ లెక్క ప్రకారం వీళ్ళు ఇక్కడ ఎంతమంది సైన్యం ఉన్నదో వాడికి. దుర్మదుడు మరణించాడు, కురుండు అనేటువంటి వాడు వెళ్ళాడు. వాడు వెళితే సంపత్కరి మళ్ళీ ముందుకెళ్తున్నది. అశ్వారూఢ అన్నది, అక్క నాకు అవకాశం ఈసారి వాడిని చంపడానికి అన్నది. అశ్వారూఢ వాడితో యుద్ధం చేసింది, వాడిని సంహరించింది. కురుండుణ్ణి సంహరించేసరికి ఈ వార్త వెళ్ళింది. ఈ వార్త వెళ్ళేసరికి ఆశ్చర్యం కలుగుతున్నది. ఇదంతా మొదటి రోజు యుద్ధమే. అప్పుడు ఆయన కరంకాదులను, సేనాపతులు 5 వాళ్ళని పిలిచాడు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి అన్నాడు. వాళ్ళు సర్ప విద్యా ప్రవీణులు, యుద్ధరంగంలోకి వెళ్ళి నాగాస్త్రములను ప్రయోగించారు. 200,000,000,000,000 పాములు పుట్టి అమ్మవారి సైన్యాన్ని కాటేసి చంపటం మొదలుపెట్టినాయి. అప్పుడు వారాహి చూచి తన పరివారంలో ఉన్నటువంటి నకులీశ్వరి అనేటువంటి సఖిని పంపించి నువ్వు చూసుకో అన్నది. ఆ నకులీశ్వరి, నకులమంటే ముంగిస, ఆ నకులీశ్వరి బయలుదేరి గరుడ వాహనం ఎక్కి వెళ్ళి వాళ్లతో యుద్ధం చేసింది. అక్షీణ నకులాస్త్రము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. 200,000,000,000 200,000,000,000,000 పుట్టి ఆ పాములన్నింటినీ కూడా చంపేసినాయి. అక్షీణ నకులాస్త్రము అని చెప్పి, ఇట్లా వేదంలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉన్నది. విశ్వామిత్రుడి మీద వాసిష్ఠులు ఒక విద్యను ప్రయోగించారు, ఆయనకు వాక్స్తంభనమైందిట. ఓష్ఠాపిధానానకులి దంతై పరివృతాపవిహి సర్వస్యైవాచ ఈశాన చారు మామిహవాదయేత్. కట్టేసినట్టుగా అయిపోయిందిట విశ్వామిత్రుడి నోరు నకులీ ప్రయోగం దీంతో. అప్పుడు జామదగ్నియులు, భార్గవులు సహాయం చేశారట ఆ విశ్వామిత్రుడికి. ఆ కట్టు విప్పారు వాళ్ళు. ససర్పరీరమతిం బాధమాన బృహన్మిమాయజమదగ్నిదత్త ఆసూర్యస్య దురితాతనాన శ్రవో దేవేష్మృతమజుర్యం. వేదంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన కథ ఈ నకులీ ప్రయోగాన్ని గురించి. మొత్తం మీద ఈ నకులీశ్వరి వెళ్ళి ఆ కరంకాది రాక్షసులను 5 కూడా సంహరించింది. ఈ వార్త వెళ్ళిన తర్వాత వరాహకాదులు 7 పంపించాడు ఆ భండాసురుడు. వీళ్ళు సూర్య మంత్రసిద్ధులు, సూర్యుణ్ణి గురించి తపస్సు చేసి మంత్రసిద్ధిని పొందిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు వెళ్ళంగానే వాళ్ళకు ఉన్న వరం ఏమిటేనంటే, వాళ్ళు ఎవరివైపు చూస్తే వాళ్లకు కళ్ళు కనపడవు. ఎవరివైపు చూస్తే వాళ్ళు కళ్ళు కనపడవు వాళ్లకు, సూర్యుడిచ్చిన వరం. వాళ్ళు యుద్ధరంగంలోకి వెళ్ళి అలా చూశారు. అంధతామిశ్రం అనే అస్త్రాన్ని ప్రయోగించారు. అమ్మవారి వాళ్ళ పరివారంలో ఎవరికీ కళ్ళు కనపట్టలేదు, వాళ్ళు సంహారం చేయటం మొదలుపెట్టారు. యుద్ధం చేయడానికి కళ్ళు కనిపిస్తేగా. అప్పుడు వారాహి ఆలోచించి తిరస్కరిణి అనేటువంటి దేవతను పంపించింది. ఆ తిరస్కరిణి ఒక దివ్యమైనటువంటి విమానం మీద వెళ్ళి తన శక్తితోటి ఒక అంధకారాన్ని సృష్టించింది. వాళ్ళ మీద అంధకారాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రయోగించేసరికి చీకటి వచ్చింది, వాళ్ళ కళ్ళు చీకట్లు గమ్మినాయి. ఎప్పుడైతే చూపు ప్రసరించలేదో అమ్మవారి పరివారం అందరికీ మళ్ళీ కళ్ళు తెరిపిడి పడ్డాయి. యుద్ధం జరగటం మొదలుపెట్టింది. ఆ 7 కూడా ఆమె సంహరించి ఆ తిరస్కరిణీదేవి ఆ 7 శిరస్సులు వాళ్ళ జుట్లతోటి మాలగట్టి తన మెడలో వేసుకొని నాట్యం చేసిందిట. తిరస్కరిణీదేవి యొక్క మహాశక్తిని ఆ రకంగా మనకు యుద్ధరంగంలో వర్ణించబడింది. వరాహకాదులు మరణించారు. ప్రధాన సేనాపతులు చాలామంది చచ్చిపోతున్నారు. ఆ పూటకు అంతటితో యుద్ధం అయిపోయింది. ఇది మొదటి రోజు యుద్ధం. ఇక రెండవ రోజు వచ్చింది. రెండవ రోజు వచ్చేసరికి మహాసేనానులందరూ మరణించారు. ఒక ప్రధాన సేనాపతి ఉన్నాడు, వాడు సరే మొత్తం అంతా అయిందాక వాడు ఉండాలి కనుక వాడిని ఉంచారు. అప్పుడు భండాసురుడు తన కొడుకుల్ని పిలిచాడు. నాయన, ఎవరో ఒక ఆడకూతురు మన మీదకి యుద్ధానికి వచ్చిందిరా, మన సేనాపతులందరినీ కూడా చంపింది, మీలాంటి మహావీరులను ఆడ మనిషి మీదకి పంపించడం న్యాయం కాదు, కానీ అయినా ఒకసారి చూడండి ఆ అమ్మాయిని లాక్కరండి వెళ్ళి అన్నాడు. 30 మంది కుమారులు వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. రెండవ రోజు యుద్ధం. ఈ 30 మంది భండాసుర పుత్రులు బయలుదేరి యుద్ధానికి వెళితే లలితాదేవి యొక్క కూతురు బాల అరుణకిరణ జాలై రంచితాశావకాశ విధృత జపపుటీకా పుస్తకాభీతి హస్త ఇతర వర కరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. బాలాదేవి వచ్చింది, అమ్మా నేను యుద్ధం చేస్తానమ్మా వాళ్ళతోటి, నాకు అనుమతివు అంటే ఇప్పుడే నువ్వు ఎందుకు తల్లి, నీకు ఇంకా వెపన్ ట్రైనింగు ఆర్మీ ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే కాస్త శిక్షణ తీసుకుంటున్నావు, అప్పుడే నువ్వెందుకు తల్లి, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, పసిదాని నువ్వెందుకు యుద్ధానికి వెళ్ళటం తల్లి అన్నది. లేదు లేదమ్మా, సరదాగా ఉంది, నీ ఎంతసేపు వాళ్ళని ఎంతసేపు నేను చూస్తాను, ఏం పర్వాలేదు అంది. సరే పోయిరా అన్నది. అప్పుడు ఆమె 100 హంసలు పుంచినటువంటి కర్ణీరథం ఎక్కి ఆమె బయలుదేరింది. ఆ రోజు యుద్ధమంతా పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్లతో యుద్ధం. 30 మంది అసామాన్యులైనటువంటి వాళ్ళు భండాసుర పుత్రులు, వాళ్లతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆవిడ రాక్షస సైన్యం మొత్తాన్ని దాదాపు 100 అక్షౌహిణులతో వచ్చారు వాళ్ళు, వాళ్ళ సైన్యాలన్నింటినీ నాశనం చేసింది. ఆ 30 మందిని అర్ధచంద్ర బాణములు వినియోగించి ఆ 30 మందిని సంహరించింది బాలా. పరాక్రమవతి అయినటువంటి బాలాదేవి కేవలం విద్యకు అధిదేవత, చిన్నపిల్ల అని మాత్రమే కాదు, మహావీరురాలావిడ. ఆ భండాసురపుత్ర సంహారం చేసింది. చేసేసరికి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని మొదటి రోజు రాత్రి, ఈ రెండో రోజు యుద్ధం జరిగే ముందు మొదటి రోజు రాత్రి ఒక చిన్న చమత్కారం కూడా జరిగింది. విషంగుడు భండాసురుని యొక్క సోదరుడు, వాడు రాత్రిపూట బయలుదేరి వెళ్ళాడు. మామూలుగా ఆ కాలాలలో పగలు యుద్ధమే తప్ప రాత్రి యుద్ధం జరగడం జరిగేది కాదు. వాడు రాత్రి రహస్యంగా అమ్మవారి సైనికుల యొక్క వేషాలు వేసుకొని ఆ సైన్యంలో దూరి గందరగోళం సృష్టించి కొంతమందిని చంపి గందరగోళం చేశాడు. విషంగుడు వేసినటువంటి ఒక బాణానికి లలితాదేవి యొక్క తాళవృంతం కాస్త విరిగిపోయిందిట, ఆమె యొక్క విసనకర్ర విరిగిపోయింది. ముందు ఆమెను డైవర్ట్ చేయటం కోసం ముందు కుటిలాక్షుడు మహాసైన్యంతో వచ్చి యుద్ధం చేశాడు. సంపత్కరి వారాహి వాళ్ళంతా అక్కడుండిపోయినారు మహాసైన్యంతో యుద్ధానికి. ఇక్కడ వెనకాల ఈవిడన్నది సరి అయిన రక్షణ లేదు, విసనకర్ర విరిగిపోయింది, శత్రుభటులు మారువేషాలతో ప్రవేశించారు దాంట్లో. అప్పుడు నిత్యలు అని ఉన్నారు పరివారం, 15 మంది నిత్యలు, కామేశ్వరి మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళమ్మ మాకు అవకాశం ఇవ్వాల్సింది అని ఆజ్ఞ తీసుకొని వాళ్ళు వెళ్ళి యుద్ధం మొదలుపెట్టారు. అందులో జ్వాలామాలిని వంగ్నివాసిని అని ఇద్దరున్నారు. వాళ్ళ శరీరం వెలుగులతో ఉండుంటుంది ఎప్పుడు. వాళ్ళు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే కాంతులంతా నిండిపోయినయి. ఆ రాక్షసులందరూ కనిపించారు, మారు వేషాలు వేసుకున్న వాళ్ళు. వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. ఆ యుద్ధం పూర్తి కాగానే మళ్ళీ అందరూ సమావేశమై, మనం ఇంకా కొంచెం అధికమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం, శత్రువులు మన సైన్యంలోకి వచ్చారు అని చెప్పి ఆ జ్వాలామాలిని పిలిచి క్యాంపును కొంచెం అవతలికి జరుపుదాం, ఇక్కడే ఉంటే బాగలేదు అని కొంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ క్యాంపు టెంట్లు అన్నీ కూడా వేసి పారేసి చుట్టూ ఈ జ్వాలామాలిని కాపలాగాయమన్నారు. ఈమెం చేసిందేనంటే, జ్వాలామాలిని జ్వాలామాలిని కాక్షిప్తవగ్ని ప్రాకార మధ్యగా, ఆమె ఆ మొత్తం ఆ సైన్యం చుట్టూ కూడా అగ్నిజ్వాలలు 30 యోజనముల మేర ఎత్తుగా ఉండేటట్టుగా అగ్నిజ్వాలలను సృష్టించింది. అంటే వేరే కోటగోడలు ఇట్లాంటివి ఏమి అక్కర్లే, అగ్నే దుర్గం, అగ్నిదుర్గాన్ని సృష్టించింది ఆ జ్వాలామాలిని. మర్నాడు ఈ బాలా యుద్ధం. పిల్లలందరూ మరణించారు, చాలా దుఃఖం కలిగింది భండాసురుడికి. అయ్యో, వంశం నాశనం అయిపోతున్నది, ఎవరో సామాన్యురాలనుకున్నాను, చూస్తే ఈ భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఈవిడెవరో ఈ లలితాదేవి మనల్ని తుదముట్టిచ్చేట్టుగా ఉన్నది అన్న బాధ దుఃఖము అన్నీ కలిగినాయి. అందరూ ఓదార్చారు, నువ్వు వీరుడివి ఇలా దుఃఖిస్తే ఎట్లా పిల్లల కోసం, దీని కారకురాలైనటువంటి ఆమెను చంపాలా, సరే పద అన్నాడు. ఇప్పుడే మీరు కాదులేండి, మేము చూస్తామన్నాడు విశుక్రుడు, ఒక సోదరుడు. ఆ విశుక్రుడు వెళ్ళి ఏం చేశాడు, రాత్రివేళ రెండవ రోజు రాత్రి యుద్ధం విశుక్రుడు వెళ్ళాడు. వెళ్ళి కొన్ని మైళ్ళ మేర ఉండేటువంటి ఒక పెద్ద శిలను తీసుకొచ్చాడు, రాయి, రాతి బండ. ఆ బండ మీద ఒక యంత్రం గీశాడు, జయ విఘ్న యంత్రము దాని పేరు. ఆ జయ విఘ్న యంత్రంలో ఆ తృష, నిద్ర, అలస మొదలైన దేవతలందరినీ దాంట్లోకి పిలిచాడు. మేకలు కోశాడు, బలి ఇచ్చాడు. ఆ విఘ్న యంత్రం తయారైంది. అది తీసుకెళ్ళి ఆ సైన్యంలో వెయ్యాలి వాడి ఆలోచన. సైన్యం దాకా వెళితే ఆ జ్వాలామాల మండుతున్నది, లోపలికి పోలేకపోయినాడు. దూరంగా ఉండి బలం కొద్దీ విసిరేసాడు. అది వెళ్ళి ఎక్కడో సైన్యంలో పడింది, అమ్మవారి సైన్యంలో పడింది రాత్రిపూట. ఆ యంత్రము యొక్క ప్రభావం ఏమిటి అని అంటే, ఆ యంత్రం పడంగానే అందరికీ కూడా నిద్ర వచ్చేసింది, అలసత వచ్చేసింది. ఈ లలితాదేవి ఎవరు, వారాహెవరు, శ్యామలెవరు, వీళ్ళ కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలా, మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలా, ఆ యుద్ధం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, హాయిగా పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం. అందరికీ అలసత వచ్చేసింది అన్నమాట, జడత్వం వచ్చేసింది. ఆ రాత్రివేళ మళ్ళీ భయంకరమైన మహాసైన్యాన్ని తీసుకొని కుటిలాక్షుడు మొదలైన వాళ్ళందరూ వెళ్ళారు. యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే యుద్ధం చేసేవాళ్ళు లేరు, యుద్ధం చేసేవాళ్ళు కనపడటం లేదు, అందరూ నిద్ర, అలసత ఇట్లా ఉన్నారు. వారాహి ఎంత ప్రయత్నించినా కూడా మేము యుద్ధం చేయం పోమ్మా, మేము ఎందుకు చేయాలంటున్నారు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదేమిటి, అనూహ్యమైన పరిస్థితి ఏర్పడింది అని అంటే, అప్పుడు ఆమె కామేశ్వరుడి వైపు చూచింది. అక్కడ వెంటనే మహాగణేశ్వరుడు ఉదయించాడు, దశభుజములు కలిగినటువంటి మహాగణపతి ఉదయించాడు, అనేక ఆయుధములు ధరించి. అమ్మా ఏమి ఆజ్ఞ, నాయనా అదేదో చూడు, ఆ కారణం ఏమిటో అన్నది. వాడు చూశాడు, ఆ సైన్యమంతా వెతికి ఆ యంత్రం ఎక్కడున్నదో కనుక్కున్నాడు. తన దంతములతో, ముష్టి ప్రహారములతో ఆ యంత్రాన్ని ముక్కలు ముక్కలు చేసి, పిండి చేసి అవతల బారేశాడు. ఎప్పుడైతే అది పోయిందో అందరూ మళ్ళీ యుద్ధానికి లేచారు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, మళ్ళీ యుద్ధం మొదలైంది. సరే, రాక్షసులందరూ పలాయనం చెత్తగించారు. రెండవ రోజు యుద్ధం అయిపోయింది. ఇంకా రెండవ రోజు రాత్రి అయిపోయింది, మూడవ రోజు తెల్లవారింది. అప్పుడు విశుక్రుడు, విషంగుడు వాళ్ళిద్దరూ ఇంకా ప్రధాన వ్యక్తులు, వాళ్ళు బయలుదేరారు మహాసైన్యములతో. మూడవ రోజు యుద్ధం, రాక్షసులకు అమ్మవారి పరివారానికి యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరుగుతుంటే ఈ విశుక్రుడు తృషాస్త్రము అన్న అస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే దప్పిక, అందరికీ దప్పిక, నాలుక ఎండిపోతున్నది, నాలుక పెడచగట్టుకుపోతున్నది, యుద్ధం చేయలేకుండా ఉన్నారు, దప్పిక అందరికీ, వేల లక్షల కోట్ల మందికి దప్పిక, ఎవరు యుద్ధం చేసే స్థితిలో లేరు. వాళ్ళేమో యుద్ధం చేసి మనుషులను, అది వీళ్ళ పరివారాన్ని అందరినీ కూడా సంహరిస్తున్నారు సైనికులను. అప్పుడు వారాహి దేవి వెళ్ళి, అమ్మా ఇది పరిస్థితి అన్నది. అప్పుడు పరివారంలో ఉన్నటువంటి సురాసముద్రుడు అనేటువంటి వాడిని పిలిచారు. పిలిచి, అందరూ దప్పిగ్గా ఉన్నారు, నువ్వు మద్యాన్ని వర్షించు అంటే, వాడు రకరకాల మద్యాలన్నీ కూడా ఆకాశం నుంచి వర్షించేట. అంటే ఎవరికి ఏది కావాలంటే అది, బీరు, వైను, విస్కీ, రమ్ము, జిన్ను, ఇంకా ఏదైనా బ్రాంది ఏదైనా పిలవండి, అప్పటి పేర్లు అప్పుడు ఉండేవనుకోండి, హాల, మైరేయము, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్నీ మహాధారలుగా గురుస్తున్నాయి, అందరూ హాయిగా తాగుతున్నారు, అందరికీ సంతృప్తి కలిగింది. అవి ఇతరుల మీదకి, వాళ్ళ సేనలకు కూడా అందకుండా ఉండటం కోసం లలితాదేవి బాణ పంజరాన్ని నిర్మించిందిట. ఆ చుట్టూ బాణాలు వేసింది. ఈ మధ్యలోనే ఈ సురావర్షం. అందరూ సంతృప్తి పడ్డారు, యుద్ధం మళ్ళీ బాగా చేస్తున్నారు. అప్పుడు సురాసముద్రుడికి లలితాదేవి వరం ఇచ్చింది, నీవు ఈ మహాయుద్ధంలో సహాయం చేశావు గనక భవిష్యత్తులో నన్ను గురించి ఉపాసించేటువంటి వాళ్ళు ఎవరైనా నీ వస్తువులను కూడా ఉపయోగిస్తే సిద్ధి లభిస్తుంది అని వరం ఇచ్చిందిట. అందుకని ఒక మార్గంలో, వామాచార మార్గంలో చేసేటువంటి వాళ్ళు ఆ ద్రవ్యాలను కూడా వినియోగించటం అనేది ఉన్నది లలితాదేవి ఇచ్చిన వరం వల్ల అని బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం కూడా చెప్పబడింది. మూడవ రోజు యుద్ధంలో విశుక్రుడు విషంగుడు ఇద్దరు కూడా చంపబడ్డారు. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. ఇద్దరూ వధించబడ్డారు, అయిపోయింది. మూడవ రోజు యుద్ధం పూర్తయింది, ఇంకెవ్వరు లేరు, ఇంకా తానొక్కడే, మహాసేనలు ఉన్నాయి, ఇంకా ఆ రాత్రి ఏమీ లేదు, అంతా ఏదో ఏం చేయాలో రేపు ఏం చేయాలన్న యుద్ధమే. ఇంకా మర్నాడు స్వయంగా బయలుదేరాడు భండాసురుడు సర్వసైన్యములతో, కోట్ల కోట్ల సైన్యములతో బయలుదేరాడు. మహాయుద్ధం జరిగింది, లలితాదేవి స్వయంగా వచ్చింది. ఇక మరి ఈ ప్రధాన వ్యక్తి వచ్చినప్పుడు ఆ ప్రధాన వ్యక్తి కూడా రావాలిగా. లలితాదేవికి భండాసురుడికి యుద్ధం జరిగింది, అతి భయంకరమైనటువంటి యుద్ధం. విచిత్రం ఏమిటనంటే ఆ యుద్ధంలో వాడబడిన అస్త్రముల పట్టిక చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. మామూలుగా మనకు యుద్ధరంగాలలో అస్త్రాలు భారతంలో చూసాం, రామాయణంలో చూసాం, ఏదో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, పర్వతాస్త్రం, వజ్రాస్త్రం, ఏవో ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఇక్కడ అట్లా అవి కాకుండా హిరణ్యకశిపు అస్త్రం, రావణాసురాస్త్రం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇదేమిటి అని అంటే వాడు హిరణ్యకశిపు అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈమె నరసింహాస్త్రాన్ని ప్రయోగించేది, వాడు రావణాస్త్రాన్ని ప్రయోగిస్తే ఈమె రామాస్త్రాన్ని ప్రయోగించేది. చిత్రంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. యుద్ధం జరిగింది, యుద్ధంలో ఇంకా సరే, ఇంకా చివర అమ్మవారు ఎట్లాగూ గెలుస్తుంది కదా. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది, భండాసురుడి యొక్క సమస్త సైన్యము కూడా దహనమైపోయిందిట. ఇంకా వాడొక్కడు మిగిలాడు. ఇంకా ఆమె చిట్ట చివరకు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది చివరకు, భర్త పేరుతో ఉన్నటువంటి అస్త్రం, ఆ అస్త్రాన్ని ప్రయోగించేసరికి భండాసురుడు మరణించాడు. వాడితో విడిచిపెట్టకుండా ఆ బాణం వెళ్ళి, ఆ అస్త్రం వెళ్ళి వాడి నగరం మొత్తాన్ని కూడా దహించి వేసేసిందిట. సభండాసుర శూన్యక, భండాసురుడితో సహా శూన్యక నగరం మొత్తాన్ని కూడా దహించింది. ఇక మొత్తం రాక్షస యుద్ధం, రాక్షసులతో జరిగిన ఆ యుద్ధంలో భండాసురుడు, వాళ్ళ సైన్యం, రాక్షస జాతి మొత్తం కూడా ఆ శూన్యక నగరం నాశనమైపోయింది పరమేశ్వరి యొక్క దివ్యమైన శక్తి వల్ల. అటువంటి ఆ పరమేశ్వరిని భండాసుర సంహారం తర్వాత ఇంకా కామ ప్రళయం అయిపోవాలి, మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలి. దీనికోసం ఈ యుద్ధం అయితే వచ్చిందో, పురుషులకు పురుషత్వం లేదు, స్త్రీలకు స్త్రీత్వం లేదు. భండాసురుడు చచ్చాడు, బాగానే ఉంది, వాడు కలిగించిన దోషాన్ని తొలగించాలా, తొలగించాలంటే అప్పుడు ఏం చేయాలి, మన్మధుణ్ణి పునఃసృష్టి చెయ్యాలి. మరణించినటువంటి ఆ మన్మధుణ్ణి మళ్ళీ పునఃసృష్టి చేసింది. దేవతలంతా వచ్చి ప్రార్థించారు, రతీదేవి వచ్చి కాళ్ళ మీద పడింది, అప్పుడు సృష్టించి మళ్ళీ మన్మధుడికి పునః ప్రాణదానం చేసి మన్మధుణ్ణి మళ్ళీ పునఃసృష్టి చేసింది లలితాదేవి. చేసి, నాయన ఇక ముందు నిన్నెవరూ గెలిచేవాళ్ళు ఉండరు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, శివుడి మీద పుష్పాస్త్రాన్ని ప్రయోగించు, ఏమి ఇబ్బంది లేదు, ఆయన పార్వతిని పెళ్లి చేసుకుంటాడు అన్నది. అలా ధను పౌష్పౌర్వీమధి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ. ఇలా పుష్పాస్త్రుడై మన్మధుడు విజృంభించాడు. ఆ మన్మధుడి యొక్క పుష్పాస్త్ర ప్రయోగం వల్ల శివునకు ప్రేమ కలిగింది, శివపార్వతులు ఇద్దరికీ కూడా పెళ్లి జరిగింది. ఈ కథలో మనకు కనిపించేది ఏమిటంటే ఆనాడు జరిగినటువంటి కామప్రళయం, వీటన్నింటితో పాటుగా శివపార్వతుల యొక్క వివాహం 60,000 సంవత్సరాలు ఆలస్యమైంది అనేటువంటిది కనిపిస్తుంది మనకు. అంటే మామూలు ఇతర పురాణాలలో పరిస్థితి కథ వేరు, ఇక్కడ కథ వేరు. ఏదైనా సరే లలితాదేవి యొక్క దివ్యమైన గాథాలహరిలో ఉండేటువంటి విశేషాలు చాలా చిత్రాతిచిత్రంగా ఎన్నో కనిపిస్తుంటాయి మనకు. అటువంటి ఆ పరమేశ్వరి యొక్క ప్రధానమైన గాథ ఇది. దేవతలు ఆమెను ప్రార్థించారు. ఆమె అంతకుముందు చాలాసార్లు అవతరించినప్పుడల్లా పనిచేయటం, మణిద్వీపానికి వెళ్ళిపోవటం. ఈసారి అందరూ ప్రార్థించారు, అమ్మా నువ్వు భూలోకంలో ఉండాలి, నువ్వు వెళ్ళిపోవటానికి వీల్లేదు అని ప్రార్థిస్తే సరే ఆమె ఇంకా ఉంటాను అన్నదిట. 16 ముఖ్యమైనటువంటి ప్రదేశాలను దేవతలు ఋషులు ఎంపిక చేస్తే అక్కడక్కడల్లా ఆమె యొక్క దేవాలయములు నిర్మించబడినవని ఆ 16 ప్రదేశాలు కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడ్డాయి. సరే అందులో ఉన్న ప్రధానమైనటువంటిది ప్రయాగే లలితాంబిక ఎలాగ ఉన్నదనుకోండి. అటువంటి ఆ లలితాదేవి యొక్క దివ్యమైనటువంటి గాథ. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్యభవతి. అటువంటి లలితా పరమేశ్వరి యొక్క దివ్య గాథ ఐదు రోజులు కావటం వలన చాలా తొందర తొందరగా చాలా చోట్ల పరిగెత్తాను. అంటే ఇంకా చాలా విశేషాలు ఎన్నో, ఎంత చెప్పినా తరగనటువంటి మహత్వం ఆ పరమేశ్వరిది. ఇప్పటికీ ఇంతవరకు ఏదో ఈ క్లుప్తమైనటువంటి సమయంలో కొన్ని విశేషాలు అందించగలిగాము. ఆ పరమేశ్వరికి అంజలి ఘటిస్తూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.